ఈ కొబ్బరి మట్టలు ఏవో పడి ఉంటే వాటిని తగలెట్టుంటారు, ఎండ భస్మం ఉంటుంది అనమాట. యాష్, యాష్ అంటే అంటే బూడిద. అతడు ఏం చేస్తాడు, వెంటనే ఎలా దాక్కో తెలియక ఆ బూడిదలో దాక పడిపోయి బూడిదంతా రాసుకుంటాడు చీకటి ఎవరు కనిపించకూడదు అని చెప్పి. వీళ్ళు వస్తారు అనమాట టార్చ్ లైట్ లో, ఆ మనిషిని చూస్తారు బూడిద, బూడిద నిండగా బూడిద రాసుకుంటాడు అనమాట. చూసి ఓ బాబాజీ, ఎవరు బాబాజీ మన దగ్గరకు వచ్చారని చెప్పి, బాబాజీ మీరు ఇక్కడేం చేస్తున్నారు రండి అని చెప్పి అతను పిలిచి అతనికి కుర్చీ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అతనికి కాళ్ళు పట్టి మంచిగా భోజనం పెట్టి వెళ్ళిపోతున్నప్పుడు దక్షిణ కూడా ఇస్తారనమాట అతనికి, దొంగోడికి. దొంగోడు అనుకుంటాడు మై గాడ్ ఈ ప్రొఫైల్ అయితే బాగుందేను, ఎంత కష్టపడి నేను దొంగతనం చేస్తున్నాను దానికన్నా ఏ ప్రొఫైల్ బాగుంది అంటే, నిజంగా ఒక ఫేక్ బాబా, ఒక దొంగ, ఒక దొంగ స్వామి అయినందుకే నాకు ఎంత ఇది వచ్చింది, నిజంగా నిజమైన నేను సాధువుని అయితే ఎంత బాగుంటుందో చెప్పి అతను నిజంగా సాధువు అంటే సాధువు అవుతాడంట. సో ఆ విధంగా, సో వెన్ యూ సర్వ్ కృష్ణ, మనం కృష్ణుడు సేవ చేసినా సరే మన సాధువులకు సేవ చేసినా సరే అది వాళ్ళకి అవసరమని కాదు, దేవుడు ఆత్మారామ వాస్తవంగా చూసినట్లయితే. కాకపోతే మనము అలా సేవ చేయడం ద్వారా అది ఎవరికి లాభం, మనకే లాభం అది. ఇట్ ఇస్ వీ హూ గెయిన్ బై సర్వింగ్ కృష్ణ, కృష్ణుడు సమర్పించడం ద్వారా అది మనకి లాభం. కాబట్టి నో పర్సన్, ఓన్లీ ఎ ఫూల్, ఒక మూర్ఖుడు అనేవాడు ఆలోచిస్తాడు కృష్ణుడికి ఏదైనా ఇస్తే నాకు అది నా ఆశ తరిగిపోతుంది, కృష్ణుడికి ఏదైనా ఇస్తే నాకు తక్కువ అయిపోతుంది అని ఒక మూర్ఖుడు మాత్రమే అనుకుంటాడు అనమాట. దే డోంట్ అండర్స్టాండ్ బై గివింగ్ టు కృష్ణ యు ఓన్లీ గెయిన్. భగవంతుడికి మనం ఇవ్వడం ద్వారా మనకి లాభమే గాని మనకు నష్టం అయితే ఉండదు. బికాస్ వాట్ కృష్ణ కెన్ గివ్ అస్, అండ్ కృష్ణ రెసిప్రోకేట్స్, భగవంతుడు రెసిప్రోకేషన్ అయినప్పుడు టీయర్స్ విల్ కమ్ ఇన్ యువర్ ఐస్. ఈ విషయంలో ఇంకొక స్టోరీ చెప్తాను, దిస్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. హిస్ గ్రేస్ గౌరాంగ ప్రభు, మనం ముందు ఒకసారి ఆయన స్టోరీ చెప్పాను ఒక 1 వీక్ ముందు. తర్వాత అతను ఎలాగ పేరెంట్స్ కి తెలిసిపోయింది అతను బ్రహ్మచారి అయ్యాడని చెప్పి, తర్వాత వాళ్ళు కూడా కొంచెం డివోషనల్ లైఫ్ లోకి వస్తారు. కానీ అతను తల్లి పదహారమాలు చేస్తుంది, కానీ తండ్రి పదహారమాలు జపం చేయరంట. బట్ దెన్ మహారాజ్ రాజన స్వామి ఆయనకి దీక్ష ఇవ్వాలని అనుకుంటారనమాట. మీ నాన్నగారు దీక్షిస్తానంటే చెప్తారు ఇతను, మహారాజ్ మా తండ్రి గారికి దీక్ష ఇవ్వద్దు, మా తండ్రి గారు ఇంకా పూర్తిగా క్వాలిఫైడ్ కాదు అని చెప్పి చెప్తారు ఆయనకి. వాట్ హ్యాపెన్? సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ విధంగా, సో బట్ మహారాజ్ ఇస్ మర్సిఫుల్, నో నేను ఆయన దీక్షిస్తాను ఇక్కడ నుంచి పదహారమాలు చేస్తే చాలు అంటే, సో అతనికి నమ్మకం లేదు మా తండ్రి గారి యోగ్యుడా అని చెప్పి. కానీ మహారాజ్ ఓకే అనేసరికి తన తండ్రి గారికి దీక్ష ఇప్పిస్తారు, దీక్ష తీసుకుంటారు. తర్వాత అతను అనుకోరనమాట మా తండ్రి అసలు క్వాలిఫైడ్ అని చెప్పి, వద్దు అని చెప్పినా సరే మహారాజ్ ఇస్తారు. తర్వాత మహారాజ్ ఫారెన్ వెళ్తారు, వెంటనే అతనికి అతని తండ్రి గారికి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది, స్ట్రోక్ ఏదో వస్తుంది అనమాట. డాక్టర్స్ చెప్తారు ఎక్కువ రోజులు బతకరు అని చెప్పి, సో మాక్సిమం ఒక రోజు చనిపోతారు అని చెప్పి చెప్తారనమాట. సో చనిపోయే ముందు కనీసం మహారాజ్ గారి నుంచి వినిపించారని చెప్పి చాలా ప్రయత్నిస్తారు కాంటాక్ట్ చేయడానికి అమెరికాలో ఉన్న, సమ్హౌ కాంటాక్ట్ అవ్వదు, ఏదో ఒక విధంగా అడ్డొచ్చి కాంటాక్ట్ అవ్వదు. సో కానీ ఆల్దో డాక్టర్స్ చెప్తారన్నమాట, ఏమో చెప్తారంటే సో ఏ క్షణంలోనే చనిపోవచ్చు అని చెప్పి. కానీ అలాగా ఆయన మోర్ దాన్ 1-2 డేస్, 1-2 రోజులు ఇంకా ఎక్స్ట్రా బతుకుతారనమాట. కానీ ఇక్కడ మహారాజ్ కలవడం అవ్వదు. ఫైనల్ గా మహారాజ్ తెలుస్తుంది ఈ విషయము. ఏమని తెలుస్తుందంటే ఈ విధంగా అతను చావు బతుకుల్లో ఉన్నారని చెప్పి మహారాజ్ సరే నేను మాట్లాడతాను అని చెప్పి ఆ ఫోన్ అతను చెవి దగ్గర పెడతారు ఇక్కడ హాస్పిటల్లో. మహారాజా గారు హరే కృష్ణ మంత్రం చెప్తారన్నమాట. హరే కృష్ణ మంత్రం చెప్పి డోంట్ వరీ, కృష్ణుడు మేము మీకోసం ఎదురు చూస్తున్నారని చెప్తారు. ఆ మాట విని ఆయన కొన్ని నిమిషాలు చనిపోతారనమాట, ప్రాణం విడిచిపెడతారు. సో తర్వాత గౌరవంపై మహారాజ్ చెప్తారనమాట, మహారాజ్ మీరు మాట్లాడిన కొన్ని నిమిషాలకి అతను చనిపోయారని చెప్పి. ఇప్పుడు మహారాజ్ అంటారు, మీ తండ్రి గారు నా మాట వినడానికి ఇన్ని గంటలు బతుకున్నారేమో అని చెప్పి. తర్వాత మరుసటి రోజు గోవింద్రావు భాగవతం క్లాస్ ఇస్తారు. ఆ భాగవతం క్లాస్ గోవింద్రావు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, గత 20 ఏళ్లలో గౌరంగపు కళ్ళంట నీళ్ళు నేను చూడలేదని చెప్పి. ఫస్ట్ టైం హీ క్రైడ్ అని చెప్పి. అప్పుడు చెప్తారు, వెన్ కృష్ణ స్టార్ట్స్ రెసిప్రొకేటింగ్, జీవితాంతం మనం భగవంతుడు సేవ చేస్తాము, మనకు అనిపిస్తుంది భగవంతుడు నిజంగా నా సేవను స్వీకరిస్తున్నాడా అనే సందేహం మనకు రావచ్చు. నిజంగా నా సేవను స్వీకరిస్తున్నాడా అని చెప్పి. ఎందుకంటే కొన్ని అంటే వి మే హ్యావ్ సమ్ డౌట్స్, కానీ ప్రభు ఏం చెప్పారంటే, మన కృష్ణ ఎక్స్ప్రెసెస్ హిస్ రెసిప్రికేషన్, భగవంతుడు తన యొక్క ప్రతిస్పందన మనకి కనిపించేలా చేసినప్పుడు ఏమవుతుందంట, ఆల్ దాట్ వీ కెన్ డూ ఇస్ టు క్రై టీయర్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. తెలుగులో దీన్ని నేను అంతగా వ్యక్తపరచలేకపోవచ్చు. అంటే భగవంతుడు మన యొక్క భక్తితో ప్రతిస్పందించినప్పుడు ఆ భక్తుడి కళ్ళంట ఆనందం, అంటే కృతజ్ఞత అనే అశ్రుధార తప్ప ఇంకొకటి ఉండదు. సో దిస్ మ్యాన్ హీ వాజ్ క్రైయింగ్ టీయర్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, భగవంతుడు ఇంత దయామయుడా అని చెప్పి, నా కుటుంబం మీద ఇంత కృప చూపించాడు అని చెప్పి. మా తండ్రి గారి దీక్షకే నేను అసలు నాకు రెడీ, నేను ఐఎమ్ నాట్ రెడీ, కానీ మహారాజు ఎందుకు ప్రేరణ వచ్చింది, మహారాజు దీక్షించారు. తర్వాత అతను చనిపో అతను ఎప్పుడు వెళ్ళిపోవలసింది ఆయన, కానీ కానీ ఆయన నుంచి వినడం కోసమే ఇంకా అలా అలా తన ప్రాణాన్ని మెయింటైన్ చేసుకొచ్చారు. అంటే భగవంతుడు ఎంత దయ చూపించాడు నా కుటుంబం మీద అని చెప్పి, ఈ క్రై టీయర్స్ ఆఫ్టర్ ఇయర్స్, అంటే ఆయన చెప్పి గోవింద చెప్తాను, నేను ఎప్పుడు ఈయన కళ్ళని నీళ్ళు పెట్టుకొని చూడలేదని చెప్పి. సో కృష్ణుడు నిజంగా ఒకసారి నిజంగా ప్రతిస్పందించినప్పుడు వాడి కృష్ణ రెసిప్రొకేట్స్ విత్ అవర్ భక్తి, విత్ అవర్ సర్వీస్, ఏమవుతుంది మన కళ్ళంట నీళ్ళు వస్తాయి, కృతజ్ఞత భావంతో నీళ్ళు వస్తాయని చెప్పి. దట్ ఈస్ కృష్ణ. సో కృష్ణ తనకు అవసరం లేదు. ఎంతో మంది ఇప్పుడు మనల్ని ఎంతో మంది ఇష్టపడచ్చు, కానీ మనకి ఎవరు మనల్ని ఇష్టపడుతున్నారో మనకు తెలియదు, ఎవరు మన కోసం సేవ చేస్తున్నారో తెలియదు. చాలా సార్లు మనకి మర్చిపోతాం, మనకు గుర్తుకుండదు, మనం గుర్తించలేము కూడా. కానీ కృష్ణుడు అలా కాదు, ఎంత ప్రతి ఒక్కరి యొక్క సేవని గుర్తిస్తారు, ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఉన్న భావాన్ని ఆయన గుర్తిస్తారు అన్నమాట. గుర్తిస్తారు, సరైన సమయంలో దాంతో ప్రతిస్పందిస్తారు అన్నమాట, సరైన సమయంలో ప్రతిస్పందిస్తారు. ఆ ప్రతిస్పందన మనం గ్రహించగలిగినప్పుడు మన కళ్ళంట కృతజ్ఞత భావం తండ్రికి వస్తుంది అనమాట. సో దైక్ దాట్. సో ప్రహ్లాద్ చెప్తారు, కృష్ణ మీకు అవసరం లేదు, కాకపోతే మమ్మల్ని ఉద్ధరించడం కోసం మీరు మా సేవను స్వీకరిస్తున్నారు. మా హృదయంలో ఇన్ని అనర్థాలు ఉన్నాయి, మేము ఇష్టంతో కూడా అయిష్టంగా సేవ చేస్తున్నాము, అయిష్టంగా జపం చేస్తున్నాము, అయినా సరే మీరు జపాన్ని స్వీకరించి మమ్మల్ని ఉద్ధరిస్తున్నారు అని చెప్పి చెప్తారు. ఆ విధంగా చెప్పి తర్వాత ఇప్పుడు ప్రహ్లాదుడు తన అసలైన ప్రార్థనను స్టార్ట్ చేస్తారనమాట. ప్రహ్లాదుడు ఏమంటారంటే, ఫస్ట్ హీ సేస్, మై డియర్ లార్డ్, దయచేసి మీ యొక్క ఉగ్ర రూపాన్ని చాలించండి అని చెప్పి. అంటే ఆల్రెడీ భగవంతుడు చాలా శాంతించిపోయారు, కానీ ప్రహ్లాద్ చెప్తారు, దయచేసి మీ యొక్క చూడండి, దిస్ ఇస్ లవ్. మనం చెప్పుకున్నాం కదా అగైన్, ప్రతిదాన్ని ప్రేమ అనే ఉద్దేశంతో చూస్తున్నాం కదా. ఇక్కడ చూడండి, ప్రేమ అంటే మనము వేరే వాళ్ళకి సేవ చేసినప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా మనం సేవ చేయాలి, కానీ ఆ సేవను ప్రేమించేవాడు అంటే ఇప్పుడు ఇప్పుడు లైక్ టూ పర్సన్స్ ను లవ్ బిట్వీన్ టూ పీపుల్. సో ఈ వ్యక్తికి వెన్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ ఇస్ లవ్, తనకి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా సేవ చేసి సేవని సమర్పిస్తారు, అది ప్రేమ. ఈ వ్యక్తి నిజంగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి ఏమి ఇచ్చినా సరే స్వీకరిస్తాడనమాట, తనకు అవసరం లేకపోయినా సరే స్వీకరిస్తాడనమాట. అది ఈ వ్యక్తి యొక్క గొప్పతనం. ఇక నరసింహస్వామికి అవసరం లేదు. వైకుంఠంలో ఎంతో మంది ఉంటారనమాట. ఈ భూలోకం అనేది, ఈ భౌతిక ప్రపంచం అనేది ఏకపాద విభూతి, అంటే నాలుగు వంతుల్లో మూడో వంతు, ఒక వంతు ఇది, మూడు విభూతులు, త్రిపాద విభూతి, ఆధ్యాత్మిక ప్రపంచం, త్రిపాద విభూతి, ఏకపాద విభూతి. సో మూడు వంతులు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది, కాబట్టి అక్కడ ఎంతమంది ఉంటారు చూడండి. మరి అంతమంది స్వామివారిని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆయనకి మన అవసరం ఏముంది. అయినా సరే ప్రేమ అంటే ఏంటంటే దట్ మీన్స్ యు మే నాట్ నీడ్ ఇట్ స్టిల్ మన అదర్ పర్సన్ రెసిపికేట్స్ దాంతో మనం రెసిపికేట్ చేస్తాం అనమాట. మనకి అది మనకి అది అవసరం లేకపోయినా సరే అతని యొక్క ప్రేమను తీసుకుంటాం. సో దట్స్ ద లవ్ ఆఫ్ లార్డ్ యాక్చువల్లీ భగవంతుని యొక్క మన ప్రేమ అటువంటిది. మనకి మన మన క్వాలిఫికేషన్ అక్కడ చూడట్లేదు అక్కడ అసలు. మనకి అవసరం లేదు, మనకన్నా యోగులు ఎంతో మంది ఉన్నారు, అయినా సరే ఆ మాత్రం ఈ మాత్రం లిటిల్ భక్తి. అది కూడా ఏ భక్తి? సాధనా భక్తి. సాధనా భక్తి అంటే నామకే వస్తే అంటే మొక్కుబడి భక్తి. ఏదో మొక్కుబడి భక్తి అయినా సరే భగవంతుడు దాన్ని స్వీకరిస్తారు. దట్ ఈస్ సుప్రీం లార్డ్ అన్న. దట్ ఇస్ వై ఇట్ ఇస్ అ ట్రూ లవ్, నిజమైన ప్రేమ. సిమిలర్లీ ప్రహ్లాద్ అంటారు అనమాట, మై డియర్ లార్డ్ దయచేసి మీ ఉగ్ర రూపాన్ని చాలించండి అని చెప్తారు అనమాట. మీ ఉగ్ర రూపాన్ని చాలించండి, చూడండి మీ యొక్క అవతారము భక్తులకి అభయాన్ని ఇస్తుంది, కాబట్టి ఇప్పుడు ఇక్కడ భక్తులు దేవతలు కూడా భయపడుతున్నారు కాబట్టి మీ యొక్క యూనో ఈ ఉగ్ర రూపాన్ని చాలించండి అని చెప్పి ప్రహ్లాదుడు రిక్వెస్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ చేసి అంటారు చూడండి ఇది శుభ పరిణామం, ఎందుకంటే మీరు ఇప్పుడు రాక్షసుడు హిరణ్యకశిపుడు ఎంతో మంది వేధించాడు, ఎంతో మంది సాధించారు, కాబట్టి మీరు ఇతను సంహరించడం ద్వారా ఈ లోక కళ్యాణానికి పూనుకున్నారు. నెక్స్ట్ అందరు దేవతలు అందరు సంతోషించారు, సాధువులు కూడా సంతోషించారు. చూడండి సాధువులు అనే వాళ్ళు ఎవరి వినాశనాన్ని కోరుకోరు. కానీ చాణక్య పండితుడు కూడా చెప్తాడు, మనం చూసాం ఎక్కడ మొదటి స్కంధం భాగవతంలో చూసాము, ఏమని శోణకాది ఋషిస్సు ఆశ్చర్యపోతారు, ఏ కలిరాజును పరీక్షితులు ఎందుకు చంపలేదు అని చెప్పి, మనం చంపేయాలి అని చెప్పి. అంటే సాధువులైండి ఒకరు సావాలని కోరుకున్నారు, అంటే దాని అర్థం ఏంటంటే ఈవెన్ వైలెన్స్ నీడెడ్, వైలెన్స్ కూడా అవసరమే, హింస కూడా ఒక అవసరమే ధర్మాన్ని రక్షించడం కోసం. సాధువులు కూడా ఇటువంటి కలిరాజు లాంటి రాక్షసులు చనిపోతే సంతోషిస్తారు. ఏ విధంగా అంటే దాన్ని ఏమంటారంటే చాణక్య పండితులు ఏమంటారంటే పాము తేలు అనేవి ఊరికనే వేరే వాళ్ళని హింసిస్తాయి, వారిని హింసిస్తే హింసించిన ఒకటి. ఇప్పుడు సింహం పులి ఉంది అనుకోండి, వాటికి ఆకలిస్తేనే వేరే వాళ్ళని చంపుతాయి, కాబట్టి అవి తప్పుడు జంతువులు కాదు. కానీ నిజంగా అంటే అందుకనే ఎన్వి అంటే ఈర్ష్య, అనే దాన్ని పాముతోని తేలుతో పోలుస్తారు అనమాట, పులి సింహాలతో కూడా పోల్చారు. ఎందుకంటే పులి సింహం అనేది వారు ఎవరిని హింసించవు, వాటికి ఆకలిస్తే వాటి ప్రకృతి గుణానుసారము వేరే వాటిని చంపేస్తాయి, ఆకలి తీరిపోయి పక్కన ఎవరున్నా సరే వాడు ఏమనవు అవి, కాబట్టి వాటికి ఎవరి మీద ఈర్ష్య లేదు. అని పాము అనేది ఫర్ నో రీజన్ ఇట్ బైట్స్ అదర్స్ అనమాట. కాబట్టి అటువంటి పామును భక్తి సిద్ధాంతం కూడా చెప్తారు, చాణక్య పండితులు కూడా చెప్తారు అనమాట, అటువంటి పాము అనే దాన్ని చస్తే సాధువులు కూడా సంతోషిస్తారని చెప్పి చెప్తారనమాట. ప్రహ్లాద్ అదే చెప్తున్నాడు, ఏమంటాడు ప్రహ్లాదుడు, కాబట్టి సాధువులు కూడా సంతోషించారు ఈ హిరణ్యకశిపుడు చనిపోవడం ద్వారా, కాబట్టి మీరు లోక కళ్యాణానికి కారకులు అయ్యారు, కాబట్టి మీరు ఇది ఆనందపడాల్సిన సమయము, కాబట్టి మీ యొక్క ఉద్రేకాన్ని మీ యొక్క కోపాన్ని తగ్గించండి, భక్తులు భయపడుతున్నారని చెప్తారు అనమాట. ప్రభుపాద కూడా చెప్తారు, ప్రభుపాదని మిస్టర్ ఎన్ నా అతను జుహూ టెంపుల్ ఓపెనింగ్ ఆ ల్యాండ్ విషయంలో ఆ వ్యక్తి ప్రభుపాద ఎంతో బాధపడతారు అనమాట, భక్తులు ఎంతో బాధపడతారు. ప్రభుపాదుల వారు తన యొక్క 11 ఏళ్ల ఇస్కాన్ చరిత్రలో ఎన్నెన్నో కేసులు, అంటే మనం చెప్పుకున్నాం బ్రెయిన్ వాషింగ్ కేసు, ఈ అబ్యూస్ కేసు, అది ఎన్నెన్నో రకాల కేసు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ప్రభుపాదుల వారు రాత్రులు తన యొక్క డివోషనల్ ఎక్స్టసిస్, తన పర్పోట్స్, వాటిని ఎప్పుడు ప్రభుపాదుల వారు ఆపలేదు. కానీ ప్రభుపాదుల వారు ఆ 11 ఏళ్ల తన యొక్క జీవన చేత, ఈవెన్ అంటే తన మృత్యువు ఇంకొన్ని నిమిషాల్లో ఉందని కూడా ప్రభుపాదుల వారు పొరపాటు ఆపలేదు. అటువంటి ప్రభుపాదుల వారు తన జీవితంలో ఒకే ఒక్కసారి తన పర్పోట్స్ ఆపారనమాట, ఎందుకంటే కుడ్ నాట్ కాన్సన్ట్రేట్, ఎప్పుడైతే మిస్టర్ ఎన్ జుహూ కేసు అనమాట. సో జుహూ కేసు సందర్భంలో ప్రభుపాదుల వారిని మిస్టర్ నాయర్ అనేవాడు అంతగా ఇబ్బంది పెట్టారు ప్రభుపాదుల్ని. సో ఎన్ని విధాలుగా, ఎందుకంటే అతనికి పొలిటికల్ సపోర్ట్ ఉంది, ప్రెస్ ఉంది, అంతా ఉంది. సో భక్తుల్ని ఎంతో హింసిస్తారు ఆయన. కానీ ప్రభుపాదులు ఆల్రెడీ రాధా రాసబిహారీకి ప్రమాణం చేస్తారు, ఏమని చేస్తారు, ఎక్కడ మీకు మందిరాన్ని నిర్మిస్తాను అని చెప్పి. కాబట్టి ప్రభుపాదుల వారు కూడా మొండిపట్టుగా వదలరు దాన్ని. చివరికి ఏమవుతుంది, ఒకరోజు ప్రభుపాద న్యూస్ వస్తుంది, అందరు చెప్పేస్తారు తమాల్ కృష్ణ మహారాజు, నెక్స్ట్ గిరిరాజ్ మహారాజు, శ్యామ్ సుందర్ ప్రభు కి ప్రభుపాద్ మనం అనవసరంగా ఫైట్ చేస్తున్నామేమో, మనం మన చేతిలో లేదు, మన వల్ల కాదేమో అని ఇస్తారు అనమాట. ప్రభుపాద వారు నరసింహస్వామిని ప్రార్థిస్తారు. సో ప్రభుపాద ప్రేట నరసింహదేవ్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి ప్రభుపాద వారు ప్రార్థిస్తారు. ఏమవుతుంది దాని ఫలితము, ఆ రోజు రాత్రి మిస్టర్ ఎన్ అతనికి హార్ట్అటాక్ వచ్చేస్తుంది అనమాట, చనిపోతాడు అనమాట, నిద్రలో చనిపోతాడు. ఆయన చనిపోయినప్పుడు ప్రభుపాదకి న్యూస్ వచ్చినప్పుడు ప్రభుపాద చెప్తారు, ప్రభుపాద ఒకటి అంటారు, ఏమంటారు, పాము చనిపోయినప్పుడు పాము చచ్చినప్పుడు సాధువులు కూడా సంతోషిస్తారని చెప్పి ప్రభుపాద చెప్తారు అనమాట, రైట్. సో ఈ విధంగా ప్రహ్లాద్ ఫస్ట్ ఈ రిక్వెస్ట్ నరసింహదేవ్, దయచేసి మీరు శాంతించండి అని చెప్తారు. తర్వాత ప్రహ్లాదుడు షీకింగ్ షెల్టర్ ఇన్ నరసింహదేవ్. మనం చెప్పుకున్నాం ఫస్ట్ లో చెప్పాను నేను మీకు ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు. సి ప్రహ్లాదు యొక్క బోధనలు వేరు, ప్రార్థనలు వేరు. ప్రహ్లాదుడి యొక్క బోధనలు మనం తీసుకున్నట్లయితే తన యొక్క స్నేహితులు చెప్పారు కదా, ఆ బోధనలో ముఖ్యంగా ప్రహ్లాదుడు ఏమని చెప్తారంటే, ఈ మిత్రుడు శత్రువు అనే భేదభావాలను విడిచిపెట్టండి, భగవంతుడు మన తండ్రి, భగవంతుడు అత్యంత వేగంగా సంతృష్టి పడతారు, భక్తి అనేది మనకు స్వాభావికము, భక్తి చేయండి అని చెప్పి ప్రహ్లాదుడు తన బోధనలో చెప్తారు. కానీ ప్రహ్లాదుడు తన ప్రార్థనలలో చూసినట్లయితే, ఇఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ ప్రహ్లాద్, అతని ప్రార్థనలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సేస్ తన ప్రార్థన ద్వారా ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మాత్రమే మనకు నిజమైన ఆశ్రయము, వేరే ఎవరు మనకి ఆశ్రయం కాదు, ఆశ్రయాన్ని ఇచ్చేది కేవలం భగవంతుడే. సో ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ప్రహ్లాద్, ఇది ఒక కన్సిస్టెంట్ థీమ్ అనమాట, ఓన్లీ కృష్ణ ఇస్ అవర్ షెల్టర్ అని చెప్పి. సో ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా ఆ ప్రేయర్ స్టార్ట్ అవుతాయి, కృష్ణ ఇస్ అవర్ షెల్టర్ అని చెప్పి. సో ఇక్కడ ప్రహ్లాద్ చెప్తారు అనమాట, శ్లోక నంబర్ 15 ప్రహ్లాద్ ఏమని చెప్తారంటే, మై డియర్ కృష్ణ, మై డియర్ లార్డ్ నరసింహదేవ్, ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ యూ. ప్రార్థన ఇక్కడ స్టార్ట్ అయ్యా, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యా, ఏమంటారు, నేను మిమ్మల్ని అంటే మిమ్మల్ని చూసి భయపడట్లేదు. నిన్న చెప్పుకున్నాం, సి నరసింహస్వామి స్తంభం చీల్చుకొని వచ్చినప్పుడు ఆ శబ్దానికి భగవంత రూపం చూసి హిరణ్యకశిపుకు మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట. చెప్తారు కదా దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది అంటారు కదా, అర్థంగా ఈస్ కంప్లీట్లీ అంటే ఆయన ఆయనకి ఆయన బ్రెయిన్ ఫేడ్ అయిపోయింది అంటే అర్థం కావట్లేదు ఏమిటి రూపం అని చెప్పి. అంటే హిరణ్యకశిపుడు అంతటి వాడికి, మూడు లోకాలు జయించిన వాడికి ఆ ఒక రూపాన్ని చూస్తేనే అతను మైండ్ జామ్ అయిపోయింది అనమాట. అంటే ఆ రూపం ఎలాంటిదో ఊహించుకోండి, అతను టక్క మంచి గడిచిపోతారు అతను ఆ రూపాన్ని చూసి. వజ్రదంశం అని వస్తుంది, వజ్రదంశం అంటే భగవంతుని యొక్క పళ్ళు, అంటే అవి ఎలా ఉంటుంది అంటే మొత్తం ఈ ప్రపంచాన్ని నవరేస్తాయని అంటే ఉంటుంది అనమాట. వజ్రనకం అంటే భగవంతుని యొక్క గోళ్ళు, అంటే భగవంతుని యొక్క అతని మెయిన్ అంటే అతని యొక్క జోలు, అంటే బీభత్సంగా ఉంటుంది అలాంటి రూపు నరసింహస్వామిది. హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుడు, ఫ్లెష్ ఈటింగ్ రాక్షస, అటువంటి రాక్షసుడు కూడా మొదటి చూపులోనే అతని గుండె జారిపోయినంతటి భీకర రూపం. కానీ ప్రహ్లాద్ ఆ రూపం చూసినప్పుడు అతను ఏమంటారు, మై డియర్ లార్డ్, ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ యూ, నాకు మిమ్మల్ని చూస్తే 1% కూడా నాకు భయం వేయట్లేదు. ఎందుకు భయం వేయట్లేదు, ప్రహ్లాదుడు ఉదాహరణ ఇస్తాడు. ఏం ఉదాహరణ ఇస్తాడు ప్రహ్లాదుడు, ఏ కబ్ ఇస్ నాట్ ఫియర్ఫుల్ ఆఫ్ లయన్. కబ్ అంటే ఏంటి, సింహం పిల్ల. సో సింహం పిల్ల సింహాన్ని చూసి భయపడదు, అదే జింక చూస్తే సింహాన్ని చూస్తే జింక అక్కడే అంతే. కానీ సింహం పిల్లకి సింహాన్ని చూస్తే ఎంతో ఆనందం ఇస్తుంది, ఒక ఆశ్రయం దొరుకుతుంది. కాబట్టి మీరు రాక్షసులకి ఫర్ దేమే మీ మీద, వాళ్ళకు కూడా భగవంతు తండ్రే, కానీ వాళ్ళు తమ యొక్క ఈర్ష్యాభావనతో మిమ్మల్ని చూడడం ద్వారా, మీరు కూడా అంటే మిమ్మల్ని శత్రువుగా చూడడం ద్వారా ఏ అతమా ప్రపద్యంతి, మీరు వాళ్ళని, వాళ్ళు మిమ్మల్ని శత్రువుగా చూస్తారు, మీరు వాళ్ళకి మృత్యువులుగా సమర్పించారు, మృత్యువుగా ప్రత్యక్షమయ్యారు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని శత్రువుగా చూశారు కాబట్టి. బట్ ఫర్ మీ యు ఆర్ మై ఫాదర్, కాబట్టి ఐ హావ్ నో ఫియర్. దేవతలు భయపడుతున్నారు దగ్గరికి వెళ్ళడానికి, బట్ ప్రహ్లాద్ చెప్తున్నారు నాకైతే స్వామి ఎటువంటి భయము లేదు నాకు, ఎందుకు నేను ఎందుకు భయపడాలని చెప్పి నరసింహస్వామిని. సరే నరసింహస్వామి ఎడలో ఇవి ఉంటాయి, పేగులు ఉంటాయి అనమాట. అందుకే అతను ఏమంటారంటే, అంతర సృజ అంటారు అనమాట. అంతర అంత అంతర అంటే పేగులు. కృష్ణుడిని ఏమంటారంటే వనసృజ అంటే, వనసృజ అంటే వైజ వన వనమాల అంటారు కదా, అంటే వన వన వనంలో ఉన్న పూలతో మాల చేసుకున్నారు, అందుకే వనసృజ అంటారు కృష్ణుడిని. నరసింహస్వామిని అంతరసృజ అంటారు, అంటే పేగులు మెడలు వేసుకున్న వ్యక్తి. అంటే అటువంటి రూపంలో మనము చూడగలము అసలు మనము. కానీ ప్రహ్లాదుడు ఐ నాట్ స్కేర్డ్, కానీ ప్రహ్లాదుడు ఏమంటాడు ఇక్కడ నెక్స్ట్ లైన్ లో, స్వామి నాకు మీరంటే భయం లేదు కానీ నాకు కూడా భయం ఉంది. ఏంటి భయము? ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ కండిషన్డ్ మెటీరియల్ లైఫ్. ఈ భౌతిక ప్రపంచము, భౌతిక ప్రపంచం అన్నా సరే ఈ భౌతికవాదులను భయము. భౌతిక సాంగత్యము, ఏ సంగత్యము? యోషిత సంఘి సంఘ, యోషిత సంఘి సంఘ అంటే అటాచ్మెంట్ టు దోస్ హు ఆర్ అటాచ్డ్ టు ఆపోజిట్ సెక్స్. అటువంటి వాళ్ళ సాంగత్యం అంటే నాకు భయము. చూడండి, అంటే భక్తులు అనేవాళ్ళు కొన్ని విషయాల్లో భయపడాలి, కొన్ని విషయాల్లో భయపడకూడదు. దేనికి భయపడకూడదు? జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకూడదు. ఎందుకు? ఆ సమస్యల్ని భగవంతుని యొక్క అనుమతి లేకుండా సమస్య ఏది రాదు. చూడండి, శాంక్షన్డ్ బై కృష్ణ, అంటే కృష్ణుడు తెలియకుండా అది మన జీవితంలో రాలేదు. ఓకే, కృష్ణుడు ఎందుకు ఇచ్చాడయ్యా అనేది అర్థం చేసుకోవడం కొన్నిసార్లు సాధ్యం అవుతుంది, కొన్నిసార్లు సాధ్యం కాదు. ఎందుకు ఈ సమస్య నా జీవితంలో తీరట్లేదు అని చెప్పి దాని గురించి మనం చాలా సార్లు చాలా సందర్భాలు చర్చించుకున్నాము. సో ఎందుకు అనే దాని సమాధానం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో సమాధానం ఉంటుంది మనకి. బట్ యా, వాట్ వర్ డిస్కసింగ్, యా, సో వి షుడ్ నాట్ బి ఫియర్ఫుల్. కాబట్టి భయం, సో ప్రాబ్లమ్స్ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. యూ షుడ్ నాట్ గో టు కృష్ణ టెలింగ్ దట్ ఓ మై ప్రాబ్లమ్ ఇస్ సో బిగ్, నా ప్రాబ్లం ఎంత పెద్దదంటే మీరు కూడా సాల్వ్ చేయలేరు. నో, రాదర్ ప్రాబ్లమ్ దగ్గర చెప్పు. డోంట్ షో కృష్ణ యువర్ ప్రాబ్లమ్, షో ద ప్రాబ్లమ్ కృష్ణ. అను ప్రాబ్లమ్ చెప్పు, ఏ నా వెనకాల ఎవరున్నా తెలుసా, నా వెనకాల కృష్ణుడు ఉన్నాడు. సో భక్తులకి ఎనీ ప్రాబ్లం దే ఆర్ ఫియర్లెస్, కానీ దే ఆర్ షుడ్ బి ఫియర్ఫుల్ ఆల్సో. దేనికి భయపడాలి వాళ్ళు? యొక్క భౌతిక దిస్ కండిషన్ లైఫ్, నేను దిస్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్, దానికి భయపడాలి. ఈ భౌతిక జగత్తుకి, భౌతిక యొక్క జీవనానికి భయపడాలన్నమాట. అంటే భౌతిక సాంగత్యానికి, ఈ ఎథియిస్టిక్ అసోసియేషన్. అందుకే ప్రభుపాద ఏం చెప్తారంటే, ప్రభుపాద చాలా సందర్భాలు చెప్తారు నాకు ఒకటే భయము అని చెప్తారు ప్రభుపాద వారు. మై ఓన్లీ ఫియర్ ఇస్ దాట్ కన్సర్న్, ఒకటే కన్సర్న్. ఏంటి నా కన్సర్న్? దట్ మై డివోటీస్ ఆర్ నాట్ ఇనఫ్ అఫ్రేడ్ ఆఫ్ మాయా, ప్రభుపాద చెప్తారు అనమాట. నా భక్తులు వాళ్ళకి మాయా అంటే మాయాదేవిని సీరియస్ గా తీసుకోవట్లేదు అని చెప్పి. సో మనం కృష్ణుడిని సీరియస్ గా తీసుకోవాలి, మాయాని సీరియస్ గా తీసుకోవాలి. ఓన్లీ కృష్ణుని సీరియస్ గా తీసుకొని మాయాదేవిని సీరియస్ గా తీసుకోకపోతే ఏమవుతుంది? పడిపోతాం అనమాట. కాబట్టి హెల్దీ ఫియర్ అనేది చాలా ముఖ్యము, ఆరోగ్యవంతమైన భయము అవసరం కూడా. యా, సో లైక్ దట్. సో ఇక్కడ యా, సో భగవంతుని చూస్తే మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అగైన్ పంకజాంగిరి ఇంకో స్టోరీ చెప్తారు. సో ఇస్ మాయాపూర్ లో ఒక బ్రహ్మచారి ఉంటారు, అతని పేరు భవసిద్ధి ప్రభు. సో హిజ్ నేమ్ ఇస్ భవసిద్ధి ప్రభు. సో ఆయన నరసింహస్వామికి రెగ్యులర్ పూజారి. ఆయన ఇప్పుడు మాయాపూర్లో లేరు, అమెరికన్ టెంపుల్కి వెళ్ళిపోయారు. సో ఆయన రోజు నరసింహస్వామి పూజ చేసేవారు, కానీ నరసింహస్వామికి పూజ చేయాలంటే ఒక రకమైన స్టాండర్డ్ ఉండాలి అనమాట. చాలా పవిత్రమై ఉండాలి, అంతరంగికంగా కూడా, బహిరంగంగా. బహిరంగంగా ఎలాగా ఉండాలి, అంతరంగికంగా కూడా. లేకపోతే నరసింహస్వామి ఉగ్ర నరసింహని పూజిస్తున్నారు కదా మాయాపూర్లో. సో ఆ ఉగ్ర నరసింహను పూజించడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఈ యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కువ పూజించిన ఉగ్ర నరసింహుని. సో ఆ స్థాపతి కూడా ఉగ్ర నరసింహుడు కావాలంటే ఆ స్థాపతి నేను చేయను అంటాడనమాట. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఏమైనా సరే ఆ సేవలో తేడా కొడితే నా కుటుంబం నాశనం అయిపోద్ది అని చెప్పి, ఎంత ప్రయత్నించినా సరే ఆ స్థాపతిని చేయను అంటారు. కానీ తర్వాత ఆ స్థాపతి తన గురువుని అడుగుతారు, ఈ విధంగా ఇసుకొని వాళ్ళు మాటి మాటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళు ఉగ్ర నరసింహ కావాలని అడుగుతున్నారంటే, ఆ గురువు ఏం చెప్తారంటే ఇసుకొని వాళ్ళకైతే పర్లేదు చేయొచ్చు అని చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు విగ్రహ సేవలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు, వాళ్ళు పర్ఫెక్ట్ గా చేసుకుంటారు, స్వామి వారిని సేవ చేస్తారు, కాబట్టి మీరు చేయొచ్చు అని చెప్తారు. సో ఉగ్ర నరసింహ సేవ చేయాలంటే ఒక రకమైన రూల్స్ ఉంటాయి. సో దిస్ పూజారి సేవ అయితే చేస్తారు కానీ ఎప్పుడు భయం భయంగా సేవ చేస్తారనమాట, చేతులు ఉడికేస్తూ ఉంటాయి. అమ్మో అంటే 7 సార్లు బదులు 8 సార్లు చేసేస్తే ఏమైపోతుందా, చిన్న చిన్న విషయాలు కూడా ప్రజలకు భయపడుతూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా చాలా రోజు నడుస్తూ ఉంటుంది. ఒక రోజు అతను రాత్రి పడుకుని ఉంటాడు, అతను మంచం కదులుతూ ఉంటుంది అనమాట. సో అతను అనుకుంటారు సరే ఈ బంకర్ లో, ఇప్పుడు అంటే బంకర్ అంటే అందుకని కింద పైన పైన పడుకుంటారు, కింద ఆయన ఎవరైనా ఊగుతున్నారేమో అందుకని బంకర్ ఊగుతుందేమో అనుకుంటారు. కానీ మరీ ఊగుతుంది, ఎక్కువ ఊగుతుంది. సరే కళ్ళు తెరిచి చూస్తే అతను నిశ్చేష్టుడైపోయాడు, నరసింహస్వామి అతని మీద ఉన్నారు. ఎవరు? ఉగ్ర నరసింహ, మాయపు నరసింహను. అతనికి ఇంకా అరుద్దామన్నా సరే ఇంకా అసలు గొంతులోంచి మాట రావట్లేదు అనమాట. ఇంకా అలాగా కళ్ళు నోరు అంతా అలాగా నిశ్చేష్టుడే ఉండిపోతాడు అనమాట. నరసింహస్వామి అతన్ని చూసి హోల్డ్ ఆన్ అరవద్దని చెప్తాడు. నాకు చెప్పి ఎందుకు ఇంత భయపడుతున్నావు, నేను ఉగ్ర నరసింహను అయిండొచ్చు కానీ మీకు భక్తవాసులని నేను, రైట్? ఐఎమ్ మోస్ట్ మెర్సిఫుల్ లార్డ్. మరీ అంత భయపడిపోతే అప్పుడు నా గురించి ఎక్కువ స్మరించుకోవాలి కానీ మీ భయం అంటే యు ఆర్ మోర్ ఫియర్ కాన్షియస్ దాన్ కృష్ణ కాన్షియస్. కాబట్టి డోంట్ డూ దాట్. నాకు నన్ను చూసి జాలేస్తుంది, అంత భయపడుతుంది నన్ను చూసి. కాబట్టి ఐఎమ్ వెరీ మెర్సిఫుల్, నేను భక్తులకి నేను చాలా దయామయుణ్ణి కాబట్టి అంత భయపడుద్దని చెప్పి భగవంతుడు తన రెండు చేతులతో ఆయన భుజాలని ఆయన పడుకుని ఉంటారు, ఆయన మీద నరసింహస్వామి ఎక్కువంటారు, ఆ రెండు భుజాలను వెళ్ళాలి అంటారనమాట. సో డోంట్ ఫియర్ అని చెప్పేసి అక్కడి నుంచి అదృశ్యమైపోతారనమాట. ఆయనకి ఇంకా అర్థం కాదు ఏం చెప్పాలంటే, నోటి మాట రాక ఇటువంటి అయిపోయినా ఇంకా కంగారులో ఆయనకి అంటే ఆ మైండ్ పనిచేయడం మానేస్తుంది. పరిగెట్టుకుని వెళ్ళిపోయి టెంపుల్ హాల్లోకి వెళ్ళిపోతారు, నరసింహస్వామిని వెంటనే చూడాలని చెప్పి మర్చిపోతారు. ఇంకా టైం ఎంత అయిందని చెప్పి, టైం ఎంత అవుతుంది, 3:30 ఎంత అవుతుంది. టెంపుల్ హాల్కి వెళ్తే అక్కడ భక్తులు క్లీన్ ఏదో క్లీనింగ్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఆయన చూస్తున్నారు. ఇంకా అర్థం కాదు ఎందుకు చూస్తున్నారు అని చెప్పి తర్వాత చూస్తే తెలుస్తుంది అతను స్నానం చేయలేదు, ఏం చేయలేదు, టవల్తో ఉన్నాడు అనమాట. టవల్తో టెంపుల్ హాల్లోకి వెళ్ళిపోతాడు అతను. సో దెన్ దట్ బికమ్స్ అ న్యూస్. తర్వాత పంకజాంగిరి బాబు వాళ్ళు అది ఏం జరిగిందో చెప్తే వింటారు. తర్వాత చూస్తారు అనమాట అతనికి రెండు భుజాల మీద భగవంతుని యొక్క ఆ యొక్క గోళ్ళు ఆ గీతలు ఇంకా ఉంటాయన్నమాట. సో రీసెంట్లీ పంకజాంగిరి అగైన్ అని జన నివాసులు అతను కలుస్తారు, అమెరికాలో అతను ఉంటారు, కలిసినప్పుడు చూస్తారు, మాత్రం చూపిస్తారు ఇంకా నాకు ఇంకా మచ్చలు ఉన్నాయండి అని చెప్పి. సో లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ ఎపిసోడ్స్ ఆర్ దేర్. సో వేర్ లార్డ్ ప్రూవ్స్ అతను ఉగ్ర నరసింహుడే అయ్యుండొచ్చు కానీ తన భక్తులకు మాత్రము అతను చాలా మర్సిఫుల్ లార్డ్ అనమాట. ఈస్ వెరీ వెరీ మర్సిఫుల్ నరసింహదేవ్. ఎస్పెషల్లీ మాయాపూర్ ఉన్నారు కాబట్టి, మాయాపూర్ అనేది ఎవరి సొంతము, మాయాపూర్ అనేది చైతన్య మహాప్రభు సొంతం అనమాట. ఇది ఔదార్య ధామము గౌరాంగ మహాప్రభు. కాబట్టి నరసింహస్వామి కూడా ఆ యొక్క ఔదార్య భావం అంటే ఏంటి, అపరాధాలను కూడా స్వీకరించారు ఆయన. సో హీఈస్ ఇన్ ఏ మోస్ట్ మెగ్నానిమస్ ఫామ్ లైక్ దిస్. సో సో ఈ విధంగా ప్రహ్లాదుడు ఏమని చెప్తున్నారంటే, అవి మీరంటే భయం లేదు కానీ బద్ధావస్థల జీవితం అంటే నాకు భయము, కాబట్టి ఈ మెటీరియల్ అసోసియేషన్ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పి ప్రహ్లాద్ చెప్తారు. అఫ్ కోర్స్ ప్రహ్లాదుడికి తర్వాత చెప్తారు నాకు యాక్చువల్ గా ఈ మెటీరియల్ అసోసియేషన్ అంటే కూడా భయం లేదు అని చెప్పి 9.43 కానీ ఇక్కడ ఇట్స్ అవుట్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ ఎక్కడ చెప్తున్నారు. తర్వాత ప్రహ్లాద్ చెప్తారు అనమాట, మై డియర్ లార్డ్, యాక్చువల్ గా నువ్వు మీ ఒక్కరే నిజమైన ఆశ్రయము, మీరు కాకుండా వేరే దేనిని ఎవరైనా ఆశ్రయం తీసుకున్నా సరే ఆశ్రయం ఎలా ఉంటుందంట, లైక్ వెన్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం, భక్తులు అందరికీ జీవితంలో ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, షుడ్ సుప్రీం లార్డ్ భగవంతుని దగ్గరికి వెళ్తే పరిష్కారం వస్తుంది. కానీ మన భగవంతుని పక్కన పెట్టేసి వేరే అన్నిటిని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, ఇట్స్ లైక్ దుఃఖ ఔషధము తదపి దుఃఖం. సో ప్రహ్లాద్ అదే అంటారు, ఏమంటారు, యస్మాత్ ప్రియ అప్రియ వియోగ సయోగ జన్మ శోకాగ్నినా సకలయో నిషుదయ్యమానం దుఃఖ ఔషధం తదపి దుఃఖం అతద్యాహం భూమా ప్రమామి విధమే తవదాస్య యోగం. సో ప్రహ్లాద్ ఏమంటున్నారంటే, మై డియర్ లార్డ్, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ యస్య ప్రియ అప్రియ వియోగ సయోగ జన్మ, అంటే వియోగంలో అంటే మనకు ఒక ఒక వస్తువు పట్ల ఆకర్షణ పెరుగుతుంది, సరే రైట్, సయోగ సయోగ అంటే కమింగ్ టుగెదర్, దానివల్ల ప్రియ అంటే ఒక ఫేవరబుల్ సిచ్యువేషన్, తర్వాత విడిపోతుంది మళ్ళీ అంటే అప్రియ అంటే వియోగ. సో వియోగ సయోగ ప్రియ అప్రియ ఈ డ్యూయాలిటీస్ అనమాట. సమ్టైమ్స్ అనుకున్నట్లు అవుతుంది, సమ్టైమ్స్ అనుకున్న వ్యతిరేకంగా అవుతుంది, ఇలా ఏమవుతుంది, దీనివల్ల ఏమవుతుంది, శోకాగ్నిన సకల యోనిషు దహ్యమానం. శోక అగ్ని సకల యోని దహ్యమానం అంటే ఈ యొక్క అంటే సుఖము దుఃఖము, సుఖము దుఃఖము అనే ఈ యొక్క సంబంధాల్లో జీవిత ప్రతి ఒక్కడు కంటిన్యూస్ గా ఈ భౌతిక జీవితంలో సఫర్ అవుతూ ఉంటాడు అని చెప్పి, దానికి ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అంటే, ప్రహ్లాదులు ఏమంటారు ఉదాహరణగా అంటే, ఫ్రైడ్ రైస్ మనము కడాయిలో ఫ్రైడ్ రైస్ చేస్తాము, టాసింగ్ చేస్తామంట, చూసి చూసి టాస్ చేస్తాం అనమాట. సో అదే విధంగా దిస్ సైడ్ దిస్ సైడ్ దిస్ సైడ్ దిస్ సైడ్ కింద హై ఫ్లేమ్ పెడతారనమాట. సో మెటీరియల్ లైఫ్ అనేది అటువంటి లాగా, సమ్ టైమ్స్ దిస్ సైడ్ ఫేవరబుల్ దేవత అవుతాం అనమాట, అదృష్టం అనమాట. సమ్ టైమ్స్ దిస్ సైడ్ టాసింగ్ అగేన్ బిల స్వర్గంలోకి వెళ్తాం అనమాట, రాక్షసుడు అవుతాం, దేవత రాక్షసుడు. సో మెటీరియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుందా భరోసా లేదు. సో ఆల్వేస్ దేర్ ఇస్ ఎ టెన్షన్, ఎందుకంటే మనం నిన్న చెప్పుకున్నట్టుగా మన యొక్క ఆశ్రయం అనేది అశాశ్వత వస్తువుల మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది మనకి అన్లిమిటెడ్ యాంగ్జైటీ ఇస్తుంది. నిన్న ప్రహ్లాద్ చెప్పాడు కదా, ఏమని చెప్పారు ఇక్కడ ప్రహ్లాదుడు, ఇసేస్ నీ యొక్క గురువులతో నేను నేర్చుకున్నావా అంటే ఏం చెప్తారు అక్కడ, వాట్ ఇస్ దిస్ దిస్ ఇస్ మై డియర్ ఫాదర్, మీరు అసత్ గ్రహణం చెప్తారు కదా, అంటే మీరు ఒక ఈ యొక్క శరీరం అనే అసత్వం పట్టుకొని వేలాడుతున్నారు అని చెప్పి, దానివల్ల మీరు ఏం చేయాలి, మీరు వృందావన్ వెళ్ళండి అని చెప్పి చెప్తారనమాట. సో అదే విధంగా టెంపరీ విస్తారాలు, టెంపరీ వస్తువుల మీద మన ఆకర్షణ ఉంటే ఏమవుతుంది, మనము వి కీప్ ఆన్ సఫరింగ్, అప్పుడు మనం ఏం చేస్తాము, మన యొక్క దుఃఖాన్ని దాటుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. మేబీ డబ్బు, ఇంకొంచెం డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటానేమో, ఇంకొంచెం స్టేటస్ ఉంటే హ్యాపీగా ఉంటానేమో అని సంపాదించుకోవచ్చు ఒకవేళ అనుకున్నట్లు అయినా సరే, అది ఇంకొంచెం నీ దుఃఖాన్ని పెంచుతుందే కానీ తగ్గించదు అనమాట. కాబట్టి ఈ విధంగా ఏ విధంగా జింక అనేది నీటి వెనకాల పరిగెడుతుందో, ఈ యొక్క మృగతృష్ణ అంటారు కదా, అలాగ పరిగెడుతూ పరిగెడుతూ ఒకదా చనిపోతుందంట. సో అదే విధంగా భౌతిక ప్రపంచంలో వ్యక్తి రకరకాల ప్రయత్నాలు చేసి పూర్తిగా అలసిపోతాడు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రతి ప్రయత్నము ఏమవుతుంది, ఇంకొంచెం కష్టాన్ని పెంచుతుందని చెప్పి. సో సొల్యూషన్ ఏమని చెప్తారు, ఓన్లీ సొల్యూషన్ ఇస్ టు ఎంగేజ్ ఇన్ యువర్ సర్వీస్. కానీ ఆ వ్యక్తి అలిసిన తర్వాత ఏదో ఒక రోజు భక్తుల యొక్క సాంగత్యం వల్ల అతని అదృష్టం బాగుండి, భక్తుల సాంగత్యం ఉన్నప్పుడు ఎప్పుడైతే అతని భక్త జీవితంలోకి వస్తారో, నీకు సేవ చేయడం మొదలు పెడతారో, ఇమ్మీడియట్ గా అతని జీవితంలో ఒక సాంతాన్ని పొందుతాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రహ్లాద్ అంటారనమాట. సో వాట్ ప్రహ్లాద్ ఇస్ టెల్లింగ్ ఇస్ దాట్ అను చెప్పాలంటే, ప్రహ్లాద్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక ప్రపంచంలో మీరు తప్ప వేరే ఏమి ఆశ్రయం లేదు, ఎసెన్షియల్ గా ఈ పాయింట్ చెప్తున్నారు ప్రహ్లాద్. నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్తారు, ఏమని చెప్తారంటే, నేను దీన్ని మన రామనామి రావు చెప్పాను ఈ శ్లోకాన్ని అనమాట. ఏమని చెప్పాము, బాలశనేహ శరణం పితరం నరసింహ నార్తస్య చాగదము ధన్వతి మజ్జితౌ నౌ తప్తస్య తత్ ప్రతివిధిర్యైహాంజశేష్టాస్ తావద్విభూతనుభృతం త్వదుపేక్షితానాం. చేయమంటారంటే, మై డియర్ లార్డ్, బద్ధ జీవికి మీ యొక్క కృప కరుణ కటాక్షాలు ఉన్నంత వరకే అతను ఏమైనా చేయగలడు. మీ కరుణ కటాక్షాలు గాని అతని మీద లేకపోయినప్పుడు అప్పుడు నథింగ్ కెన్ హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లవాడు, మీ కరుణ ఉంటే తల్లిదండ్రులైనా ఎవరిని కాపాడగలరు, మీ కరుణ లేకపోతే పక్కన తల్లిదండ్రులు ఉన్నా సరే కాపాడలేరు. పిల్లవాడికి ఎవరండి ఆశ్రయము, తల్లిదండ్రులే కదా. కానీ తల్లిదండ్రులు ఉన్నా సరే కొన్ని కొన్నిసారి పిల్లవాడు చనిపోతున్నారు లేదా, చనిపోతున్నారు అనమాట. దట్ మీన్స్ వాట్? సో పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి ఆశ్రయము, కానీ భగవంతుడు ఆశ్రయం లేనప్పుడు పేరెంట్స్ అనే ఆశ్రయం ఉన్నా సరే ఆ ఆశ్రయం సరిపోదు, అవునా కాదా? సో దే ఆర్ షెల్టర్స్, కానీ వాట్ షెల్టర్? సెకండరీ షెల్టర్. భగవంతుడు ఆ రోజు నీకు పాలు ఇవ్వకపోతే, తల్లికి అనుకుంటేనే పాలు వస్తాయి తన సరాల్లో కాదు, ఆ టైంకి వస్తాయి, ఒక టైం దాటకి పోతాయి. ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి అనేది ఆవిడ నిర్ణయించుకుంటుందా? లేదు, అది ప్రకృతి చేస్తుంది. ఎలాగ? భగవంతుని ఆధీనంలో. గర్భం వచ్చినప్పుడే వస్తాయి, గర్భం పోయినప్పుడు మరి రావు. వాట్ డస్ దట్ గోస్ టు షో? అంటే తల్లి యొక్క గొప్పతనం, అఫ్ కోర్స్ తల్లి ద్వారా వస్తే తల్లి గొప్పతనం తల్లిది, కాకపోతే సో ఇట్ అల్టిమేట్లీ ప్రైమరీ షెల్టర్ ఇస్ కృష్ణ. ఆ ప్రైమరీ షెల్టర్ అనుకూలంగా ఉన్నప్పుడే సెకండరీ షెల్టర్ పనిచేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే కేవలం మరి సెకండరీ షెల్టర్ మాత్రమే చూస్తున్నాము, ఆ ద్వితీయ ఆశ్రయం చూస్తుంది తప్ప ఆ ముఖ్యమైన ఆశ్రయము దాన్ని మనం మర్చిపోకూడదు. సిమిలర్లీ ఏం చెప్తారు, ఎ ఫిజిషియన్ కెనాట్ ప్రొటెక్ట్ డైయింగ్ పేషెంట్. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, అతన్ని ఎవరు కాపాడుతున్నారు? ఏ భగవంతుడు ఎక్కడికి వచ్చాడయ్యా, డాక్టర్ కాపాడుతున్నాడు అయ్యా అంటన్నమాట. ఓకే అవునా, డాక్టర్ కాపాడుతుంటే మరి డాక్టర్ అందరు ఎందుకు కాపాడలేకపోతున్నాడు, కొంతమంది ఎందుకు కాపాడగలుగుతున్నాడు? డాక్టర్ ఆశ్రయం అయితే అందరు ఎందుకు కాపాడలేకపోతున్నారు? అంతెందుకు పాపం కరోనా ట్రీట్ చేస్తూ కొంతమంది డాక్టర్లు కూడా కరోనా చాలు చనిపోయారే. దట్ మీన్స్ డాక్టర్ అయినా కానీ ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే అల్టిమేట్ గా భగవంతుని యొక్క కరుణ కటాక్షాలు ఉంటేనే అతను ఏం చేయగలడు. సో రెండవ సెకండరీ షెల్టర్ ఇస్ డాక్టర్. ఒక పేషెంట్ కి డాక్టర్ ఎవరు? షెల్టర్, ఆబ్వియస్లీ షెల్టర్. కాకపోతే ఏ షెల్టర్? సెకండరీ షెల్టర్. ఫస్ట్ షెల్టర్ ఎవరు? కృష్ణ. భగవంతుడు ఆశ్రయం ఉంటే ఆ తర్వాత వేరే ఆశ్రయాలు పనిచేయగలవు. సిమిలర్లీ ఒక ఒక వ్యక్తి సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు అనమాట, అటువంటి వ్యక్తికి ఎవరు ఆశ్రయం ఇవ్వగలరు చెప్పండి? ఒక పొడవ ఆశ్రయం ఇవ్వగలదు, ఒక నావ ఆశ్రయం ఇవ్వగలదు, నౌక. కానీ నౌక అనేది మాత్రమే ఆశ్రయమా? కాదు, నిజమైన ఆశ్రయం ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఆశ్రయం ఇస్తేనే ఆ వ్యక్తి బతికిపడగలడు. అంత నౌక లేకపోయినా బతకగలడేమో, ఏదో కొయ్యేది వస్తే బతకగలడు ఆయన. కానీ భగవంతుడు ఆశ్రయం లేకపోతే ఏ షిప్ కెనాట్ సేవ్ ఎ డ్రౌనింగ్ మ్యాన్. నేను చెప్పా టైటానిక్ ఎగ్జాంపుల్ ఇచ్చా, టైటానిక్ కట్టినప్పుడు పెద్ద వాళ్ళు చెప్పుకుంటే గొప్ప చెప్పుకుంటారు అనమాట, దిస్ షిప్ ఈవెన్ గాడ్ కెనాట్ సింక్, భగవంతుడు కూడా దీన్ని ముంచలేడు అని చెప్పి చెప్పుకుంటారనమాట. పెద్ద షిప్ కట్టుకుని చెప్పుకోవచ్చు కదా, భగవంతుడు ముంచలేడు అని అలాంటి మాటలు ఎందుకు? కానీ అంతే, భౌతిక బద్ధజీవి భగవంతుడి సృష్టి ఎంత ఉంటుంది, కానీ బద్ధజీవి ఏదో ఇంత సృష్టి చేస్తాడు దానికే గొప్పగా ఫీల్ అయిపోతాడు అనమాట, నేను చేశాను నా వర్క్ అని చెప్పి. కాబట్టి ఎందుకంటే భగవంతుడితో ఈర్ష్య అంటే ఏంటి చెప్పండి? ఈర్ష్య అంటే కంపిటీషన్. కంపిటీషన్ అనేది ఎందుకు వస్తుంది? ఈర్ష్య వల్లనే వస్తుంది కదా. సో భగవంతుని బట్టి మనకి ఈర్ష్య ఉంది కాబట్టి వి కంపీట్ విత్ గాడ్. కాబట్టి మనం కూడా ఏదైనా సరే కొంచెము సిద్ధి మనం ప్రదర్శిస్తే మనం కూడా భగవంతుల్లో ఫీల్ అయిపోతాం అనమాట, టైనింగ్ గాడ్లు అయిపోతాం అనమాట. ఇప్పుడు టైడానికి రూపకర్తలు వాళ్ళు ఏమనుకున్నారు, ఇలాంటి పడవ భగవంతుడు కూడా తయారు చేయలేదు, భగవంతుడు కూడా దీన్ని ముంచలేడు అంటే అలా ఎందుకు అన్నారంటే వీఆర్ యాజ్ గుడ్ యాజ్ గాడ్, మేము భగవంతంగా తక్కువ కదన్నట్టుగా. ఎన్వి అహంకారం అనమాట, అసూయ ఈర్ష్య. ఏమైంది ఆ పడవ? ఫస్ట్ వోయేజ్ లండన్ లో ఉన్న అత్యంత ధనికులు అందరూ ఆ పడవలో ఎక్కారనమాట, ఎందుకంటే మా సగటు మనిషికి ఎక్కడం కెపాసిటీ లేదు, అంత కాస్ట్లీ అది. ఎక్కారు, ఫస్ట్ అటెంప్ట్ లోనే అది మునిగిపోయింది. అంటే పడవ వాళ్ళని కాపాడగలిగిందా? వాళ్ళు ఎంతో ధనవంతులు, వాళ్ళ ధనం కానీ వాళ్ళ యొక్క ఫాలోవర్స్ కానీ వాళ్ళని కాపాడగలిగారా? నో. సో మన కృష్ణ గివ్స్ మర్సీ షెల్టర్ ఎనీబడి కెన్ బి సేవ్డ్. కానీ మనం చూసినట్లయితే అదే భగవంతుని కృప ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేకపోయినా సరే ఆ పిల్లవాడు బతుకుతాడు, అవునా కాదా? తల్లిదండ్రులు లేకపోయినా సరే ఎవరో వస్తారు, శ్రీధర్ స్వామి ఎగ్జాంపుల్ మనం చూస్తాం అనమాట, పిల్లవాడిని విడిచి వెళ్ళిపోతారు కొంచెం రోజుల పైకి, అటు సైడ్ ఎవరో ఒక వస్తారు, అప్పుడు వాళ్ళ పిల్లలు ఉండరు, వాళ్ళ పిల్లవాడిని చూసి పెంచుకుంటారు అనమాట. సో మనం ఇలాంటి చాలా చూస్తాము, తల్లిదండ్రులు లేకపోయినా సరే. అంతెందుకు, ఎంతో మంది అనాథలు ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చిన్నప్పుడు అమ్మ చనిపోయారు, ఎవరో పెంచుకున్నారు, నాకెంత పనిచేయడానికి వచ్చేవారు అనమాట కలకత్తాలో ఉన్నప్పుడు. దుఃఖంలా ఉంటారు వాళ్ళు, 100 కిలోల బస్తాలు మోసేస్తారు వాళ్ళు. ఇకలాగ తల్లిదండ్రుల దగ్గర ఫ్యారెక్స్ లు, కాంప్లాన్లు, నెక్స్ట్ ఇంకేంటి బూస్ట్ లు అన్ని తిని తర్వాత కూడా ఒంట్లో శక్తి సేన్ యాక్చువల్లీ అన్ని ఉండి కూడా రకరకాల అంటే కష్టపడుతుంటారు. ఏమి లేను అంటే నాకు అనిపిస్తుంది ఆ వ్యక్తిని చూసి, నాకంటే ఒక కుర్రాడు పనిచేసేవాడు అర్జున్ అని చెప్పి, వంద కిలోలు బస్తాని అలా మోసేస్తాడు అనమాట ఆయన. కనిపిస్తుంది అరే నువ్వు మొత్తము నా టాటా వేసి మొత్తం మోసేస్తావేమో అని చెప్పి, ఒక ఎంత ఒక 2.5 కిలోలు ఉంటుందేమో అంటే అలా అంటుంటాడు. ఆడు అమ్మ నాన్న ఇద్దరు పాపం పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయారు ఇద్దరు. ఎవరు మోషించారని అంత అంటే భగవంతుడు అల్టిమేట్లీ. సో అతను బై డిఫాల్ట్ తల్లి తండ్రిని, మనం ఉన్నా మనం వీఆర్ టెంపరీ మదర్ ఫాదర్. సో కృష్ణ వెన్ హి సేవ్స్, తల్లిదండ్రులు ఉన్నా సరే లేకపోయినా సరే వాళ్ళు బాగుంటారు తల్లి, కానీ కృష్ణుడు ఆశ్రయం లేకపోతే తల్లి తండ్రి ప్రేమించే వాళ్ళు డబ్బు పెట్టి ఆపరేషన్ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళు ఉన్నా సరే పిల్లవాడు బతకపోవచ్చు. సో ప్రతి విధంగా వర్తిస్తుంది అది. మనం రామాయణం ఒకటి చూసినట్లయితే రామసేతు కడుతున్నప్పుడు ఆ యొక్క రాళ్ళ మీద రామ అని రాస్తారు, అవి నీటిలో తేలివి అనమాట. రాముడికి ఆశ్చర్యం వేసేది రాళ్ళు నీటిలో అలా తేలుతున్నాయా అని చెప్పి, అగైన్ ఆయన లీలలో భాగము. సో ఒక రాత్రి రాముడు కూడా ఒక రాయిని తీసుకొని నీటిలో వేస్తారు, చూద్దాం నేనేస్తే తేలుతాయని చెప్పి. రాముడు వేస్తే వెంటనే మునిగిపోతాయి అవి. రాముడికి ఆశ్చర్యం వేస్తుంది, అరే ఈ వానరులు వేస్తే తేలుతున్నాయి, నేనేస్తే మునిగిపోయింది ఏంటని చెప్పి ఆలోచిస్తుంటే వెనకదా హనుమంతుడు నవ్వుతారు అనమాట. చూస్తారు హనుమంతుడు చిన్న కొంచెం చిన్నగా చిరునవ్వు చిందిస్తారు అనమాట. అప్పుడు హనుమంతుడు అంటారు, చూడ ఏమంటారంటే హనుమంతుడు, రామ మీ యొక్క పేరు మీ రామనామము ఎంత గొప్పది అంటే రామనామము రాముడితో సమానము, మీ నామముకి ఆ రాళ్ళు వాటి మీద రామ అని రాసాము, అవి మీ ఆశ్రమాన్ని మీ నామాన్ని ఆశ్రయం తీసుకున్నాయి కాబట్టి, మీ నామాన్ని ఆశ్రయం తీసుకున్నాయి కాబట్టి ఈ సాగరంలో ఈ భవసాగరంలో తేలుతున్నాయి అనమాట. మిమ్మల్ని ఆశ్రయం తీసుకున్న వాళ్ళు తేలుతారు. అలాంటిది మీరే ఒక దాన్ని విడిచిపెట్టేస్తే వాటికి ఇంకేం ఆశ్రయం ఉంది, అందుకే అవి మునిగిపోయాయని చెప్తారు అనమాట. దట్ మీన్స్ కృష్ణ హింసెల్ఫ్ గివ్స్ అప్ నో షెల్టర్, అంటే భగవంతుడు వదిలేస్తే మనల్ని ఎవ్వరు మనల్ని కాపాడలేరు. మరి భగవంతుడు ఎందుకు వదిలేస్తాడు మనల్ని? భగవంతుడు అనేవారు దట్ మీన్స్ వై వుడ్ లార్డ్ నెగ్లెక్ట్, నెగ్లెక్ట్ అంటే త్వద్ ఉపేక్షితానం, త్వద్ అంటే మీరు, ఉపేక్షితానం ఉపేక్ష అంటే నెగ్లెక్ట్ అనమాట. ఎందుకు నెగ్లెక్ట్ అంటే మనము భగవంతుడిని పూర్తిగా విస్మరిస్తే, డిస్ప్లీజింగ్ అవర్ ఫాదర్ అంటే మనము వైష్ణవుల్ని గురువుల్ని అపరాధం చేస్తూ ఉంటే ఏమవుతుంది, భగవంతుడు పరమాత్మ రూపంలో మనం చెప్పడం మనల్ని చెప్పడం మానేస్తారు, మనల్ని వదిలేస్తారు అనమాట మన మట్టుకు మనకి. ఆ న్యాచురల్ గా వ్యక్తి ఈ సఫర్స్. భగవద్గీతలో కూడా చెప్తారు కదా భగవంతుడు ఏమో సంశయాత్మ వినశ్చేత అని చెప్తారు అనమాట. సో కృష్ణ ఈజ్ అవర్ షెల్టర్ అని ప్రహ్లాదుడు మొత్తము ఈ యొక్క సిరీస్ మొత్తం దాని గురించి చెప్తారు అనమాట. తర్వాత ప్రహ్లాదుడు యా సో కృష్ణుడే షెల్టర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తారంటే భౌతికమైన విషయాలు షెల్టర్ కాదు అని చెప్పి చెప్తారు. ప్రహ్లాద్ అంటారు, చూడండి నా అదృష్టం బాగుంటే నేను హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడిని అయ్యాను. హిరణ్యకశిపుడి పుత్రుడు అవడం వల్ల అదృష్టం ఏముంది? అతను చెప్తారు అదృష్టం ఏంటంటే, నేను మిగతా వాళ్ళు ఇప్పుడు మామూలు సగటు మనిషి, మనలాంటి వాళ్ళు ఉన్నాము, మనలాంటి వాళ్ళు చెప్పామనుకోండి, ఏ పైసా అయినా ఏ డబ్బు అంత ఉంటుంది కదా, ఇదేమి ఆనందాన్ని ఇవ్వదు, ఈ స్టేటస్ ఇవన్నీ అది పెద్ద ఆనందం, కృష్ణుడు సేవ ఆనందం ఇస్తుందని చెప్తాము. అదే మనం ఏమనుకుంటామంటే ప్రభువులు చెప్పడానికి చెప్తారు అంతే, కానీ మరీ అంతేం కాదులే, మరీ ఎక్కువ ఇస్కోండి కూడా మరీ ఎక్కువ చెప్పేస్తారు. సో దేర్ ఇస్ సమ్ దేర్ ఇస్ సటన్లీ సమ్ హ్యాపీనెస్ ఇస్ దేర్ అను అలా అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ ప్రహ్లాదుడి విషయంలో చూసినట్లయితే ప్రహ్లాదుడికి ఈ విషయం గురించి అంతగా ఎవరు క్లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెటీరియల్ ఆపులెన్సెస్ అంటే భౌతికమైన ఆపులెన్స్ అంటే ఏంటి, ఐశ్వర్యాలు, భౌతిక ఐశ్వర్యాల గురించి అతనికి ఎవరు క్లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు, అతను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఏంటో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తన తండ్రికి అన్ని ఉన్నాయి. ఒక భౌతికవాది ఏమేమి తన జీవితంలో కోరుకోగలటో అవన్నీ తన తండ్రి దగ్గర ఉన్నాయి. అవేవి అతన్ని ఫస్ట్ ఆనందం ఇవ్వలేకపోయాయి అవునా కదా, మనం చెప్పుకున్నాం కదా, నా తృప్తయే అజితేంద్రియ, మొదట అవి ఆనందం ఇవ్వలేకపోయాయి, రెండోది కొన్ని కనీసం అతను కాపాడగలిగాయా, కాపాడలేకపోయాయి. అది చెప్తాను ప్రహ్లాదుడు ఏమంటారంటే, తస్మాదము తను భృతం ఆమా శిశోజ్ఞాం ఆయుష్యం వైభవం ఐంద్రమావరించత్ నేచ్ఛామితు విరక్తం విరుక్త్రమస్య దుర్కాలాత్మనోపనయమాం నిజభృత్య పార్శ్వం ఏమంటారంటే ఆయుష్యం వైభవం ఆవిరించేదని చెప్తారన్నమాట. అంటే ఈ యొక్క ఆయుష్ ఈ యొక్క ఐశ్వర్యము వైభవము శ్రీయం అంటే ఈ యొక్క అందము జ్ఞానము ఇవేవి ఇవన్నీ మా తండ్రి దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అంటే ఒక భౌతికవాది తన జీవితంలో ఏమేమి కోరుకోగలడో అంటే ఎంత ఎక్స్ట్రీమ్స్ కోరుకోగలడో అవన్నీ మా తండ్రి దగ్గర ఉన్నాయి. కానీ అవన్నీ ఏమయ్యాయి ఆవిరించేస్తాను ఒక్కొక్క నిమిషంలో ఆవిరైపోయాయి అవన్నీ. కాబట్టి నేచామితో విలులితం ఉరు విక్రమేనా నా ఇచ్చామి. కాబట్టి నాకు అవేమి వద్దు కృష్ణ అంటే అక్కడ యాక్చువల్గా ఏమవుతుంది నరసింహం అడుగుతారు మీకు ఏదైనా కావాలి కోరుకోండి అంటే ప్రహ్లాద్ చెప్తారనమాట చూడండి నా ఆశ్రయం మీరు ఒక్కరే ఇవి కాకుండా వేరే ఏ ఆశ్రయాలు పనికిరావు. దానికి ఉదాహరణ ఏంటి ఎవరో కాదు మా తండ్రే తండ్రే ఉదాహరణ. మా తండ్రి దగ్గర అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆనందాలు ఇవ్వలేకపోయాయి రెండోది కనీసం అతను కాపాడలేకపోయాయి కూడా కాబట్టి అటువంటివి నాకెందుకు అని చెప్పి అక్కడ చెప్తారనమాట చెప్పి తర్వాత చెప్తారు. సో కానీ ప్రహ్లాదులు ఏమంటారంటే ఇవన్నీ ఉన్నా సరే భౌతిక ఇవన్నీ ఉన్నా సరే భౌతికవాది వీటి వెనకాతలే పరిగెడతాడు అని చెప్పి ప్రహ్లాద్ చెప్తాడు అనమాట. ప్రహ్లాద్ సేస్ సో స్టిల్ ఎందుకు పరిగెడతారంటే ఇంద్రియ నిగ్రహం బికాస్ ఆఫ్ అన్కంట్రోల్ సెన్సెస్. ఈ ఇంద్రియాలు అనేవి ఎలాంటివి అంటే నూనం ప్రమత్త వృతే వికర్మ. ఈ ఇంద్రియాలు అనేవి మై డియర్ లార్డ్ ఎన్ని తెలుసు మాకు అన్ని తెలుసు ఇవన్నీ అయినా సరే వాటి వెనకతే పరిగెడతారు. ఎందుకు పరిగెడతారంటే ఇంద్రియాలు అంటే అన్కంట్రోల్డ్ కాబట్టి. సి ఇక్కడ మనకి ఒక విషయం చెప్పి ఈరోజు క్లాస్ కంక్లూడ్ చేస్తాను. చూడండి భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు చెప్పబోయేది. భక్తి జీవితంలో చాలా సార్లు ఓ ఈ భౌతిక సుఖం వ్యర్థము భౌతిక సుఖాల నుంచి దూరంగా ఉండాలి ఇలా అని చెప్పి చాలా సార్లు మనం వింటాము. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు ఒకసారి ఆలోచించండి. అంటే భగవంతుడు తను హీ ఎంజాయ్స్ కృష్ణ మనం గోలోకంలో ఈజ్ ఆల్వేస్ ఎంజాయింగ్ తను ఎంజాయ్ చేస్తున్నాడు మనల్ని మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేయదంటున్నారు భగవంతుడు. సో హీఈస్ ఎంజాయింగ్ హీఈస్ ఆస్కింగ్ అస్ నాట్ టు ఎంజాయ్. అంటే మరి భగవంతుడు ఏమో చెప్పుకుంటున్నారు కదా నేను అహం భక్త పరాధీను అంటే భక్తులకు నేను ఆధీనుణ్ణి భక్తుల సుఖమే నా సుఖము ఇన్ని చెప్పిన ఆయన తనకు మాత్రం ఒక రూల్ మనకు ఒక రూలా తను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనల్ని మాత్రం ఎంజాయ్ చేయద్దు అంటున్నారు. ఈ కెన్ ఎంజాయ్ కంప్లీట్లీ వీ షుడ్ నాట్ ఎంజాయ్ అంటే మరి అప్పుడు అతను కూడా ఈ భౌతిక ప్రపంచంలో మిగతా స్వాముల్లాగా ఆయన కూడా అంతే కదా నా అసిస్టెంట్ ఎంజాయ్ చేయకూడదు నేను మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అంటే మరి భౌతిక జీవితంలో ఉన్న మాస్టర్స్ కి కృష్ణకి తేడా ఏముంది ఎప్పుడైనా నాకు తెలియదు. మరి నాకంటే ఈ ప్రశ్న చాలా సార్లు వచ్చింది మొదట్లో మరి మీకు ఎవరికైనా ఈ ప్రశ్నకు వచ్చిందా వస్తే ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అను. సో కృష్ణ కెన్ ఎంజాయ్ బట్ వీ షుడ్ నాట్ ఎంజాయ్ ఎనీబడీ వాంట్స్ టు ఆన్సర్ యు సీ ఇట్స్ నాట్ దట్ కృష్ణ డజంట్ వాంట్ అస్ టు ఎంజాయ్ భగవంతుడు తన భక్తులు ఎంజాయ్ చేయకూడదు అని నాట్ అట్ ఆల్ అది ఆయన ఉద్దేశమే కాదు. కృష్ణ నాట్ ఓన్లీ వాంట్స్ అస్ టు ఎంజాయ్ కృష్ణ వాంట్స్ టు గివ్ అస్ ఎంజాయ్మెంట్ అతడు తిరిగి మనకి ఎంజాయ్మెంట్ ఇవ్వాలనుకుంటారు అనమాట. కాకపోతే మన పరిస్థితి ఎలాంటిది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వీఆర్ లైక్ ఏ పేషెంట్స్ మనం ఇప్పుడు ఒక జ్వరంతో ఒక టైఫాయిడ్ పేషెంట్స్ లాంటి వాళ్ళ మన పరిస్థితి. సో టైఫాయిడ్ పేషెంట్ కి డాక్టర్ ఏమని చెప్తారు పకోడాలు తినొద్దని చెప్తారు పూరీలు పకోడాలు స్వీట్లు తినొద్దని చెప్తారు అవునా కాదా. సో ఎందుకు తినొద్దని చెప్తారు పకోడాలు అవన్నీ ఎందుకు ఎందుకంటే అది తింటే ఏమవుతుంది నీ జ్వరం ఇంకొంచెం పెరిగిపోతుంది. సో మన డిసీజ్ ఇంకొంచెం అగ్రవేట్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది మనం ఇంకొంచెము నార్మల్ లైఫ్ బతకలేమన్నమాట వి కాంట్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ ఇంకొంచెం మనం సఫర్ అవుతాం అనమాట. కాబట్టి తల్లి చేస్తుందేమో పకోడలు చేస్తుంది ఇంట్లో చేస్తుంది మిగతా పిల్లలకి పెడుతుంది తన హస్బెండ్కి పెడుతుంది తనకి మాత్రం పెట్టకపోవచ్చు. అంటే అక్కడ తల్లి అరే మీరు తినొచ్చు నేను తినకూడదా వాట్ ఈస్ దిస్ రూల్ అంటే యు ఆర్ నాట్ మై ఫాదర్ యు ఆర్ నాట్ మై మదర్. నో మదర్ వాంట్స్ యూ టు రికవర్ ఫాస్ట్ అరే వేగంగా నువ్వు రికవర్ అవ్వు నార్మల్ స్థితి కదా ఆ తర్వాత మనం అందరం కలిపి వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్ లో ఐస్ క్రీమ్ తిందాం, లేకపోతే గోవిందాస్ లో వెళ్ళి రెస్టారెంట్ లో ఏదైనా మనము చిల్లీ పన్నీర్ తిందాం అని చెప్పి మదర్ అంటుంది అనమాట. వేగంగా రికవర్ అయిపోయి సండే రోజు మనం డిస్కౌంట్ కెళ్ళి విల్ ఈట్ ను వాట్ స్ప్రింగ్ రోల్ సమోసా తీసుకుందాం అని చెప్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం అడగొద్దు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు తిన్నావంటే రేపు పొద్దున్న టెంపుల్కే రాలేవు, అక్కడ నువ్వేం తినలేవు అనమాట. అంటే ఇప్పుడు ఈ మాత్రం ఒక రెండు పకోడాలు కొంచెం ఆలోచిస్తే అక్కడ పెద్ద ఫీస్ట్ ఉంది, ఆ ఫీస్ట్ మిస్ అవుతావు. సో అదే విధంగా భౌతిక ప్రపంచంకి మనం వచ్చామంటే అర్థం ఏంటి, మన జీవితం ఒక ఈర్ష్యా భావన ఉండడం వలన మనకి భౌతిక ప్రపంచం వస్తాం. మనం యొక్క టైఫాయిడ్ అనే ఫీవర్ పేరేంటి, యు వాంట్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ, భగవంతునితో స్వతంత్రంగా, అంటే భగవంతుని విడిచిపెట్టి స్వతంత్రంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అనమాట. అది మన టైఫాయిడ్ ఫీవర్ తో సంబంధము. కాబట్టి నిజమైన ఇప్పుడు కానీ కొన్నిసార్లు తల్లి బయటకు వెళ్ళిపోతుంది, ఆ పిల్లవాడు అక్కుంటుంది, అక్కకి తెలియదు టైఫాయిడ్ అంటే ఏంటని చెప్పి, అడిగాడు తమ్ముడు అడిగాడని చెప్పేసి పకోడాలు ఇచ్చేస్తే ఏమవుతుంది, ఫీవర్ పెరిగిపోతుంది. సో రైట్, సో దట్ ఈస్ నాట్ రియల్ సర్వీస్. సిమిలర్లీ కొంతమంది ఉంటారనమాట, సంఘ సంస్కర్తలు అని చెప్పుకుంటారు వాళ్ళు, సమాజ సేవకులు చెప్పుకుంటారు. వాళ్ళు ఏమంటారు, ఓ ఎన్నాళ్ళు బతుకుతాము, ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను నిన్న మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం కదా, మనము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాము, అదే సమయంలో తానా వాళ్ళంట 5,000 గుడ్లు ఇచ్చారంట పంచండి అని చెప్పి పేదలకి. నేను చెప్పా మా ఫుడ్ తో కలిసి పంచొద్దండి అని చెప్పి. సో చూడండి, ఆల్రెడీ జనాలు సఫర్ అవుతున్నారు, అఫ్ కోర్స్ మనం సేవ చేస్తున్నాం, కానీ ఎందుకు సఫర్ అవుతున్నారంటే వాళ్ళ యొక్క కర్మ కూడా అది కారణము. ఇంకొంచెం వాళ్ళ కర్మను పెంచుతున్నాం మనం అక్కడ, అలా 5,000 గుడ్లు ఇచ్చారంట వాళ్ళు. సో డివోటీస్ వీసే అవాయిడ్ సెన్స్ గ్రాటిఫికేషన్, అంటే ఎటువంటి సెన్స్, ఎందుకంటే దాని వలన మనకి ఇంకొంచెము ఫేవర్ పెరుగుతుంది, ఇంకొంచెం బద్ధావస్థ పెరుగుతుంది. కానీ మనం ఏం చెప్తున్నాం, ఇంద్రియాలు నిగ్రహించుకోండి, అంటే కొన్నాళ్ళు కంట్రోల్ చేసుకో టంగ్. ఎందుకు, అప్పుడు ఇంద్రియాల నిగ్రహం ద్వారా ఏమవుతుంది, ఈ మనస్సు ఒక కంట్రోల్లోకి వస్తుంది, భక్తి మీద ఫోకస్ చేయగలుగుతావు. భక్తి మీద ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, కొన్ని ఈ జన్మలోనే భగవంతుని ధామానికి చేరిపోతావు, అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తావు. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నచ్చినట్టు వండుకో తిను. సో ఒకసారి మనం డిశ్చార్జ్ అవడం అంటే ఏంటి, భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం డిశ్చార్జ్ అవడం అనమాట. ఒకసారి ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిన తర్వాత అన్ని కల్పవృక్ష ట్రీల్స్ అయ్యాయి. కృష్ణుడితో ఎంతైనా ఎంజాయ్ చేసుకో, కృష్ణుడి కన్నా నువ్వే ఎక్కువ ఎంజాయ్ చేస్తావు చెప్పాలంటే. రైట్, సో కృష్ణ ఈజ్ నాట్ హీఈస్ నాట్ సెల్ఫిష్, ఈజ్ నాట్ క్యా బోల్తే ఉస్కా జెలస్. భగవంతుడు ఈజ్ నాట్ అ సాడిస్ట్, తను మాత్రమే ఎంజాయ్ చేయాలి వేరే వాళ్ళు ఎంజాయ్ చేయకూడదు. నో, కృష్ణ ఈజ్ లవింగ్ ఫాదర్, భగవంతుడు అంతే మన అందరికన్నా ఎక్కువ ప్రేమించేవాడు. కాబట్టి తెలుసు, వేగంగా డిశ్చార్జ్ అయిపోయి అదరికి వచ్చే హాస్పిటల్ ఉన్నప్పుడు పకోడాలు పన్నీర్లు అడగొద్దు, వాళ్ళకి కిచిడి తిను, వేగంగా రికవర్ అయిపో, అదగ్గర్రా చెప్పని బాధిస్కుందాం. సిమిలర్లీ భౌతిక ప్రపంచం ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మనము దూరంగా ఉండాలి, ఎందుకు అవి మనల్ని ఇంకొంచెం కృష్ణుడు దూరం చేస్తాయి కాబట్టి. బట్ స్టిల్ మెటీరియల్ వరల్డ్ ఆల్సో మనం భక్తుల సంగత్యంలో ఉన్నప్పుడు, యాక్చువల్ గా భక్తి జీవితంలో ఉన్నప్పుడు కూడా వీ కెన్ హ్యావ్ ఎ వెరీ ఫైన్ ఎంజాయ్మెంట్, బట్ దట్ ఈస్ డిఫరెంట్. సో ఇక్కడ ప్రహ్లాదులు ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ తెలిసినా సరే జనాలు వాటి వెనక ఎందుకు పరిగెడుతున్నారంటే, దేని వెనక అట్లా, ఈ యొక్క ఆయుష్యం వైభవం ఎందుకు పరిగెడుతున్నారంటే, ఇంద్రియాలు నిగ్రహం లేకపోవడం వల్ల చెప్తాను అనమాట. ఇంద్రియాలు అనేవి మల్టిపుల్ వైవ్స్, 5 పిల్లలతో ఉన్నట్లు లెక్క అని చెప్పి, ఎందుకంటే ఇంద్రియాలు మనల్ని 5 సైడ్లు తీసుకెళ్తున్నాయని చెప్పి చెప్తారు. తర్వాత ప్రహ్లాదుడు ఈ స్పీక్స్ అబౌట్ భర్త జీవుల గురించి బాధపడుతూ చెప్తారు కొన్ని కొన్ని ప్రేయర్స్, అవి మనం రేపు వింటాం. అవి టుడే వీ విల్ కంప్లీట్, వీఆర్ ఆల్రెడీ లేట్. సో మనం ఇప్పటి వరకు అంటే వీ హ్యావ్ డిస్కస్డ్ 25 శ్లోక నంబర్ 25 25 శ్లోకాలు చర్చించుకున్నాము. రేపు మనము రిమైనింగ్ ప్రేయర్స్ ప్లస్ తర్వాత నరసింహస్వామి మరియు ప్రహ్లాదుని మధ్య యొక్క సంభాషణ మనము రేపు చర్చించుకుంటాము. ఓకే, సో వీఆర్ అండర్ క్లాస్ హియర్. క్వశ్చన్స్ ఉన్నాయా? యా, ప్రభు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ కృష్ణ అండర్స్టూడ్ ద భక్తి ఆఫ్ గజేంద్ర అస్ గజేంద్ర బాడీ ఇస్ ఎలిఫెంట్? హౌ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ యువర్ డివోటీ స్టేజ్? ఓకే, వాట్ ఇస్ అదర్ క్వశ్చన్? దిస్ వన్ హౌ టు టేక్ సీరియస్లీ మాయా. సరే ఫస్ట్ క్వశ్చన్ చెప్పేస్తాను, హౌ టు టేక్ సీరియస్లీ మాయా, మాయాదేవిని సీరియస్ గా ఎలా తీసుకోవాలంటే, మీరు ఏం లేదు రామాయణంలో మొదటి చాప్టర్ లో చదవండి, అక్కడ దెర్ ఈస్ ఏ పర్సన్, వాట్ ఈస్ హిస్ నేమ్, శాంత, శాంతాస్ హస్బెండ్ ఋషి శృంగ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అంటే మాయాదేవిని కూడా ఎందుకు సీరియస్గా తీసుకోవాలంటే, ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను ఫస్ట్. ఇది అంటే మనకి విద్య అవిద్య రెండు తెలుసుకోవాలి, కృష్ణుడు గొప్పతనం తెలుసుకోవాలి, మాయాదేవి యొక్క డేంజర్ కూడా తెలుసుకోవాలి, ఒకటే తెలుసుకునే ప్రాబ్లమ్. ఋషిశృంగ తన తండ్రి, అతని పేరు ఫర్గట్, సరే అతని తండ్రి, తన భార్య తనని మోసం చేసి వెళ్ళిపోతుంది అనమాట, కాబట్టి తన పుత్రుడు ఋషిశృంగుడు, కాబట్టి ఋషిశృంగుడు మాత్రము నేను సఫర్ అయ్యాను లేడీస్ వల్ల, ఇతను సఫర్ అవ్వకూడదు అని చెప్పి ఏం చేస్తారు, అతను తన తండ్రి ఋషిశృంగుడిని స్త్రీలకు దూరంగా పెంచుతారనమాట. అంటే స్త్రీ అంటే ఏంటి అని తెలియదు, అడవి నగరానికి దూరంగా వనంలో పెడతారు. తన పుత్రుడు చెప్తారు ఏ రోజు నువ్వు గడప దాటకూడదు అని చెప్పి, తను మాత్రమే బయటకు వెళ్తారు, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తారు. అతనికి అంటే చాలా కఠోరంగమైన దీక్ష అవన్నీ, అంటే వెరీ టఫ్ లైఫ్ అనమాట, కేవలం కందమూలాలు రూట్స్ ఫ్రూట్స్ ద్వారానే బతికిస్తారు అనమాట. సో అయితే ఇక్కడ మహారాజ్ జనమేజయ కాదు, మహారాజ్ వాట్ ఇస్ హిస్ నేమ్, రోమపాద మహారాజ్. సో రోమపాద మహారాజ్ తన రాజ్యంలో వర్షం పడకపోతే అక్కడ అతనికి చెప్తారనమాట, ఎవరైతే ఈ యొక్క ఋషిశృంగ అనేవాడు మన రాజ్యంలో అడుగు పెడితే వర్షం పడుతుంది అని చెప్పి. సో రోమపాద మహారాజుని ఆ రాజ్యానికి రప్పించాలి, కానీ ఆ ఋషిని అడిగితే అతను పంపించాడు తన పుత్రుణ్ణి. సో రోమపాద మహారాజుని ఏదో విధంగా ఇక్కడికి తీసుకురావాలి. రోమపాద మహారాజు యొక్క కూతురు శాంత, శాంత అంటే ఎవరో కాదు, దశరథ మహారాజు కూతురు. యాక్చువల్ గా దశరథ మహారాజు కూతురు పడుతుంది, పుత్రులు పుట్టరు, రాముడు తర్వాత పడుతుంది, అంటే రాముడికి అక్క శాంత అనేది ఆవిడ. సో శాంతని దశరథ మహారాజు ఈవిడికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, రోమపాద మహారాజుకి ఇస్తారు అనమాట. సో రోమపాద మహారాజు తన ముందు అంటే తన తన ఋషిశృంగ తన తండ్రి బయటికి వెళ్ళినప్పుడు ఋషిశృంగుడు ఒక్కడే ఉంటారు, అప్పుడు కొంతమంది దేవదాసుల్ని పంపిస్తారనమాట. పంపించి వాళ్ళు ఋషికుమారులు మునికుమారుల రూపంలో వెళ్తారు, వెళ్తే అక్కడ ఋషిశృంగ ఆశ్రమానికి వెళ్తారు అతను లేనప్పుడు, తన తండ్రి లేనప్పుడు. వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి మంచి స్వీట్స్ ఇస్తారనమాట, రసగుల్లా, గులాబ్ జాములు, నెక్స్ ఫ్రూట్స్, అది అతను తింటాడనమాట. తింటే అతనికి ఆ టేస్ట్ తట్టుకోలేకపోతే మై గాడ్ సో టేస్ట్ అని చెప్పి, తర్వాత చూస్తారు మీరు చూడడానికి డిఫరెంట్ గా ఉన్నారు నాలా లేదని చెప్పి. అతనికి స్త్రీ పురుషు అనే భేదం కూడా తెలియదు, స్త్రీ అనే అనే ఒక జీవి ఉంటుందని తెలియదు దానికి. చూస్తారు వాళ్ళ బాడీని ముట్టుకుంటారు అనమాట, ఓ మీ బాడీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, మా బాడీస్ ఒకలా ఉన్నాయి, మీ బాడీస్ ఒకలా ఉన్నాయని చెప్పి అతనికి అర్థం కాదు. తర్వాత తను తెలియకుండానే అట్రాక్ట్ అయిపోతాడు అనమాట. అలాగే రెండు మూడు రోజులు నడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఏమవుతుంది, తన తండ్రి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు, తండ్రి వచ్చేలోపు వెళ్ళిపోతుంటారు అనమాట. ఒకరోజు రావడం మానేస్తారు, ఇద్దరు పిచ్చెక్కిపోతుంది అనమాట ఇలాగా వాళ్ళు రాకపోయేసరికి. మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు వస్తారు, ఈసారి ఎవరు స్వయంగా తన తన డాటర్ వస్తుంది, శాంత వస్తుంది అనమాట. అతను పరిచయం అవుతుంది, అండ్ ఈవెన్ ఎంబ్రేసెస్ అంటే వాళ్ళు కౌగులించుకుంటారనమాట. అప్పుడు అతనికి ఒక తెలియని సెన్సేషన్ వస్తుంది. తర్వాత వస్తారు అంటే నాతో పాటు రా అంటారు, వాళ్ళు రాడు అనమాట, భయం తండ్రి కోపడతాని చెప్పి రారు. తర్వాత వాళ్ళు ఇంకొంచెం వాళ్ళని అతను ఎల్లూరు చేసి ఫైనల్ గా కౌగులించుకునేసరికి అతను కంప్లీట్ గా అట్రాక్ట్ అయిపోయి అతను తండ్రి చెప్పకుండానే అతను రోమపాద మహారాజు యొక్క రాజ్యానికి వెళ్తారనమాట. సో ఎందుకంటే అతను అంత స్ట్రిక్ట్ గా పెంచాడు తండ్రి, కానీ ఎందుకు ఇతను అట్రాక్ట్ అయిపోయాడంటే అతనికి స్త్రీ అనేది తెలియకపోవడం వల్ల. స్త్రీ అని తెలిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండేవాడేమో, ఓకే స్త్రీలతో దూరంగా ఉండాలి ఎందుకంటే నేను నన్ను మా తండ్రి బ్రహ్మచారి పాటించమని చెప్పారు కాబట్టి అని చెప్పి, కానీ అది తెలియకపోవడం వల్ల ఇంకొంచెం సమస్య వచ్చింది. సిమిలర్లీ ఇఫ్ యూ డో నాట్ నో ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మాయా, అందుకనే భాగవతం చదివినట్లయితే అందులో భక్తి యొక్క గొప్పతనం ఎంత వర్ణిస్తారో, సేమ్ టైం మాయా యొక్క అంత డేంజర్స్ వర్ణిస్తారు. కాబట్టి చదివినప్పుడు అందుకని సమ్ టైమ్స్ ఇప్పుడు నా క్లాసుల్లో చూసినా సరే నేను తప్పును తప్పుని చెప్పడానికి భయపడిన ఎప్పుడున్ను, ఎందుకంటే తప్పు కూడా తెలుసుకోవాలి, తప్పులు జరుగుతున్న కూడా తెలుసు, దాని వల్ల మనము ఎలా ఉండకూడదని నేర్చుకుంటాము. ఇస్కాన్ లో కూడా ఎన్నో ఫాల్ డౌన్స్ అయ్యాయి జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల. అది చదివినప్పుడు ఓ ఇంత గొప్ప వ్యక్తులుగా అయినప్పుడు మనం ఎంత అనే భావం మనకు వస్తుంది. ఇక్కడ ఋషిశృంగ ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే విద్య అవిద్య రెండు ఇంపార్టెంటే. విద్య నుంచి ఎలా ఉండాలో నేర్చుకోవాలి, అవిద్య నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. నా క్లాస్ లో కూడా ఇప్పుడు భాగవతం ఈ పదో స్కంధం ఈ యొక్క సెవెంత్ క్యాంటర్ చూసినా సరే 3 అధ్యాయాలు కేవలం హిరణ్యకశిపు గురించి వర్ణించారే. 10 అధ్యాయాల్లో 3 అధ్యాయాలు ఓన్లీ హిరణ్యకశిపు, ఎందుకు చెప్పండి? అతని నుంచి కూడా మనం నేర్చుకోవాలి ఎలా ఉండకూడదు అని చెప్పి. అన్ని ఉన్నా సరే అతనికి ఆనందం లేదు, అదొక లెసన్ కదా మనకి. సో అందుకనే వి షుడ్ ఆల్సో లెర్న్ అబౌట్ మాయాశక్తి ఎంత పవర్ఫుల్ అన్నది తెలుసుకోవడం ముఖ్యమే. అయితే ఎలా తెలుసుకోవాలి? 3 రకాల మనుషులు ఉంటారు. ఫస్ట్ రకం మనిషి ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ డిసైపుల్ ఇస్ దట్ విని హీ హియర్స్ అండ్ హీ అండర్స్టాండ్స్. అతను అనుభవించవసరం లేదు ఫస్ట్ లో, అంటే జస్ట్ గురువు చెప్పింది వింటాడు, వెంటనే అతను నమ్ముతాడు, దాని దగ్గరికి వెళ్ళడు. సెకండ్ క్లాస్ డిసైపుల్ ఎలాంటి వాడంటే, గురువు చెప్పింది వింటాడు, సర్లే దానికే ఉంది అంటారు, జాగ్రత్తగా ఉండడు, ఫాల్ డౌన్ అవుతాడు, అమ్మా అని ఏడుస్తాడు, నెక్స్ట్ టైం కేర్ఫుల్ అవుతాడు అనమాట. 3వ రకం మనిషి అంటే వీళ్ళు మహానుభావులు అనమాట. ఆమ్ హోంగే కామ్యాబ్, 10 సార్లు పతనం అవుతారు అయినా సరే నేర్చుకోరు అనమాట వీళ్ళు. 3వ రకం మనుషులు వీళ్ళు. దట్ ఈస్ ద రీజన్. సో వీ షుడ్ డిసైడ్ ఫస్ట్ క్లాస్ సర్వెంట్, మన వీ షుడ్ బి లైక్ ఫస్ట్ క్లాస్ సర్వెంట్స్. అంటే ఎలాగా, జస్ట్ హియర్ ఇట్ అండ్ ఫేస్ ఇట్. ప్రభుపాదిని అంటే ఒక్కొక్కసారి ప్రభుపాదిని అడుగుతారు ఈ ప్రశ్న కూడా, ప్రభుపాదిన మీరు ఇందులో హ్యాపీనెస్ లేదు అంటున్నారు కానీ అనుభవించుకుని ఎలా తెలుస్తుంది అని చెప్పి. ప్రభుపాద ఏమంటారంటే, స్టూల్ అనేది మలినమైనది అని థియరిటికల్ గా అంటే మనకి చెప్తారు, ఇట్స్ బెటర్ దాన్ని ముట్టకూడదు తినకూడదు అని చెప్పి. వినేసి ఉంటే మంచిదే, లేదు నేను టేస్ట్ చేస్తాను అంటే చెయ్యి, నీ ఇష్టం అది, వి డోంట్ వాంట్ టు డూ దాట్ అని చెప్పి. సో లైక్ దిస్ అను, సో సో ఇట్స్ అప్ టు అస్. ఇస్ వన్ క్వశ్చన్. అనదర్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? ఓ కెన్ యూ అండర్స్టాండ్ హౌ కృష్ణ అండర్స్టూడ్ ద ఓ గజేంద్రుడు యొక్క భక్తిని కృష్ణుడు ఎలా అర్థం చేసుకున్నారు అని చెప్పా. సీ దిస్ ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ సింపుల్ చెప్పాలంటే, గజేంద్రుడు ఫస్ట్ తన కర్మ తనకి బాధ్యుడు అనుకున్నాడు. ఫస్ట్ తన క్రోకోడైల్, అంటే క్రోకోడైల్ అంటే ఏంటి, మొసలి, మొసలి తన దుఃఖానికి కారణం అనుకుంటాడు గజేంద్రుడు. తర్వాత అర్థమవుతుంది ముసలి కాదు, నా యొక్క కర్మే నా భక్తి, కర్మే నా యొక్క దుఃఖానికి కారణం అనుకుంటారు. ఆ సమయంలో అతడు భగవంతుని యొక్క ముందు భక్తి చేస్తున్నారు కాబట్టి భగవంతుడు అతనికి ఆ జ్ఞాపక శక్తి ఇస్తారు. అప్పుడు అతనికి ముందు ఆల్రెడీ ఉన్న భక్తిని కాబట్టి, అతని భక్తి అనేది భగవంతుడికి ఆటోమేటిక్ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి. భగవంతుడికి ఎలా తెలుస్తుంది అన్నది రైట్ క్వశ్చన్ కాదు. యాక్చువల్ గా భగవంతుడే ఆయనకి ఆ మెమరీ ఇస్తారు, ఎందుకంటే భక్తి అనేది అప్పటికి పోదు కాబట్టి. ఆ మెమరీ ఇవ్వడం వల్ల అయితే ఆయనకు ఆ మెమరీ వచ్చి అప్పుడు అతను అతను ఉన్న పరిస్థితుల్లో భక్తి ఎలా చేయగలడు, చేతులు కాలు ఆడట్లేదు అన్ని ముసలు పట్టించుకుంది, ఉన్న కెపాసిటీలో తన తొండం ఉపయోగించి అక్కడున్న పువ్వును తీసుకొని భగవంతుని సమర్పిస్తారు అన్నమాట. అంటే హీ డస్ వాట్ ఎవర్ ఇన్ హిస్ కెపాసిటీ, రైట్? సో సో అది అది భగవంతుడు ప్రసన్నం చెందుతుంది అనమాట. సో హీ ప్రేస్, అతనికి ఆల్రెడీ భక్తి చేయడం ద్వారా సరైన సమయంలో పరమాత్మ అతనికి అది గుర్తుకిస్తాడు. అయితే గుర్తుకిచ్చా సరే, గుర్తుకొచ్చిన తర్వాత దాన్ని గజేంద్రుడు ఎలా వాడుకున్నాడు, దాన్ని భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి వాడుకున్నాడు అనమాట. ఎలా ప్రసన్నం చేసుకున్నాడు, తనకున్న కెపాసిటీలోనే అతడు సేవ చేశారు, చిన్న సేవ. అతనికి ఇంకేం చేయలేడు, ఆ శరీరంలో ఎక్కువ చేయలేము మొదటిది. రెండోది అది ఉన్న అది చాలదన్నట్టుగా ముసలు పట్టించుకుంది, కదలలేరు కూడా. సో ఉన్న పరిస్థితుల్లో ఎంత చేయగలరో అంతే చేశారు, కానీ ఆ మాత్రం కూడా భగవంతుడికి చాలు, స్వీకరించారు భగవంతుడు అనమాట. సో ఇట్ ఇస్ యాక్చువల్లీ ఆ పాస్టైం ద్వారా మనకి, గజేంద్రుడి పాస్టైం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి భౌతికమైన పరిస్థితి మనకి భక్తి జీవితంలోకి ఆటంకం కాదు, రెండోది భక్తి అనేది ఎటువంటి సందర్భంలోనూ నశించదు, సరైన టైంలో కాపాడుతుంది మనల్ని. దట్ ఈస్ ద స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తి విఘ్న వినాశక్ లక్ష్మీ నరసింహదేవ భగవాన్ కి జయ్. భక్త శిరోమణి ప్రహ్లాద్ మహారాజ్ కి జయ్. శిల ప్రభుపాద్ కి జయ్. హరే కృష్ణ. రేపు మనకి క్లాస్ అలాగే రెగ్యులర్ టైమ్స్ లో ఉంటుంది. అది కాకుండా రేపు సాయంత్రము నరసింహ స్వామి యొక్క అభిషేకం ఉంటుంది మందిరంలో. అయితే భక్తులకి మందిరంలో ప్రవేశం లేదు, కానీ ఆ అభిషేకము తర్వాత మనము నరసింహ కవచం చదువుతాము, తర్వాత నరసింహస్వామి ప్రేయర్స్ చదువుతాము. ఇదంతా లైవ్ టెలికాస్ట్ అవుతుంది రేపు. సో సేమ్ వాట్స్ యూట్యూబ్ లైవ్ లో వస్తుంది కాబట్టి టుమారో ఈవినింగ్ టైమింగ్స్ అవన్నీ మేము పోస్ట్ చేస్తాము, భక్తులు గమనించగలరు. హరే కృష్ణ.